ఏనాడేమో భగవత్పదాబ్జములను ఎంతే పట్టుకున్నారమో, ఎంత పట్టుకున్నారమో ఆనాడే చరితార్థ జన్ములము మేమైనారము. ఎట్లేని బాబు నీ దృష్టి పడ త్యజింపవు, ఎటులనుకోనీక ప్రేమించి సుజ్ఞానం వీగల సత్యమూర్తివి కదా. కాళీ ప్రసాద సద్గురు ప్రభో, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో ఓం సరసభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి, బ్రహ్మైవాహమస్మి, బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. శ్రీ సద్గురుదేవుల పరమమైన అనుగ్రహంతో ఈ సత్సంగ మహామండప మండపం మీద మనం 3 రోజుల కార్యక్రమం అనుకున్నది, 4వ రోజు ఈ రోజుకి ఆఖరి ఘట్టంలో. ఎందుకంటే శ్రీ గురుదేవులు కాలాతీతమైనటువంటి వారు కనుక, తత్వము కాలాతీతం గనక అది 3 రోజులేని 4వ రోజు కూడా ఎలా చేస్తున్నారండి, ఎలా జరుగుతోందండి అంటే, శ్రీ గురుదేవులు జయంతి ఉత్సవాలు చేస్తుండేవారు. నవరాత్రులకైతే కొన్ని రోజులని ఇంకా ఒక విధంగా జరుపుకునేవారు, కానీ అంటే నవరాత్రులంటే ఇప్పటికే నవరాత్రులంటే 9 రాత్రులు అని, కానీ మన లెక్కలో నవరాత్రులంటే 13 రోజులు 12 రోజులు మళ్ళా మాట్లాడితే ఆ పూజను తగ్గించుకుంటూ పాడ్యమే మొదలుకొని పూర్ణిమ వరకు మనం జరుపుకుంటూనే ఉన్నాం. మరి నవరాత్రి 15 రోజుల్లో 9 రోజుల తర్వాత ఇంకెన్ని రోజులు ఉన్నది అని నవరాత్రి అనుకోవటం లేదా? నిజమైనటువంటి తృప్తిని సర్వకాల సర్వావస్థలయందు సత్యమనేటువంటి దానిని గుర్తిస్తూ, సత్యమే మన జీవితము, మనకి సత్యం లేకపోతే మన జీవితమే లేదు అనుకునేటువంటి సాధకునికి రోజులతోనో నెలలతోనో సంవత్సరాలతోనో లెక్కెక్కడ ఉంటుంది? అలా శ్రీ గురుదేవులు జయంత్యుత్సవాలు రాజమండ్రిలో చేశారు చాలా సంవత్సరాలు తర్వాత, తుల్లో పెరిగినాయి. జయంత్యుత్సవాలు మొదలుపెట్టడమే కానీ అయిపోయే రోజు ఎవరో ఎవరికీ తెలిసేది కాదు. పేపర్లేసే అలవాటు లేదు అప్పుడు, పేపర్లేసే అలవాటు లేదు. పేపర్ వేస్తే ఏం చేయాలి ఇన్ని రోజులు అని చెప్పాలి. మొదలుపెట్టడమే తెలుసు. ఎప్పుడు మొదలుపెట్టడం? వసంత నవరాత్రులకు మొదలుపెట్టడం. అది వసంత నవరాత్రుల పేరు, వసంత నవరాత్రులుగా లేదది. ఆ వసంత నవరాత్రులనేటువంటి ఆ సంవత్సరాదికి మొదలుపెట్టడం, జయంతి ఉత్సవాలు మొదలుపెట్టారు అనేవాళ్ళు. స్వామివారి బోధామృతం ఎంతవరకు జరుగుతుండేది? రాత్రి 2, 2:30, 3. మరి ఉన్న భక్తులకి రెండప్పుడు భోజనం ఎప్పుడు? తెల్లవారుజామున 4 గంటలకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. తెల్లవారుజామున అది రాత్రి భోజనం అన్నమాట, 4 గంటలు. మరి ఏమిటది శ్రీ గురుదేవుల యొక్క లీలా వైభవం? కాలజ్ఞాన విదగ్రణి అన్నటువంటి మాటికి కాలమనేటువంటి దాన్ని, ఆ జ్ఞానం అనేటువంటి ఏది, కాలమే వేరుగా లేదు, జ్ఞానంతోనే కాలం కూడా ముడిపడి ఉన్నది. కాలం ఎప్పుడు భిన్నంగా లేదు, ఎందుకంటే కాలం ఎవరిని గుర్తిస్తోంది, దేనిని గుర్తింపజేస్తోంది? మనమే చూద్దాం. కాలం దేనిని గుర్తింపజేస్తోంది? ఏమైనా కష్టమైన రోజులు వస్తే ఏమనిపిస్తుంది? బా, రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయండి. అందరికీ రోజులు బాగానే గడుస్తున్నాయి కదా, మన మనస్సుకి బరువుగా వెళ్తుంది. ఒక రాత్రి ఒక కష్టం వచ్చిందనుకోండి, రోజు ఉన్న రాత్రి అయినా ఆ రాత్రి చాలా బరువుగా గడుస్తుంది. దేనికోసం చూస్తాం మనం? ఎప్పుడు ప్రొద్దొస్తుందా అని, ఎప్పుడు తెల్లవారుతుందా అని. తెల్లవారితే ఏమవుతుంది? కాస్త ఏంటో ఆ వెలుగు కనిపిస్తే అందరూ మెలుకుగా ఉండి మనకు భయం లేకూడదు. రాత్రి అందరికీ భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. రాత్రి భయం కలిగించినట్టు పగలు భయంగా ఉంటుందా? తన మనసుని తన దాస్యం చేసి ఏదైనా విషయానికి లోనైతే పగలు కూడా కానటువంటి వాళ్ళ మధ్యలో ఉంటే కష్టంగా ఉంటుంది తప్ప పగలందరికీ ధైర్యంగానే ఉంటుంది. లేకపోతే పగలు కూడా దొంగతనమే. పగడి దొంగలు ఉండరు, కానీ పగడి దొంగల కంటే రాత్రి దొంగలు ఎక్కువగా ఉంటారు. కానీ మనలో ఉన్న దొంగలు పగలు రాత్రి కూడా దొంగతనంలోనే ఉంటారు. మనలో ఉన్నటువంటి దొంగలకి వాళ్ళకి పగలు రాత్రి అనేటువంటి దృష్టి లేదు. ఎందుకని? మనస్సు ఎంతవరకైతే విషయాదుల దృష్టిలో ఉండి ప్రపంచానికి ప్రపంచ అభిముఖమై ప్రపంచంలోకి విస్తరింపబడి ఉంటుందో ఆ మనస్సు పగలు రాత్రి భయపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన జీవితం ఉన్నది, మనం దేనితో లెక్క వేసుకుంటున్నాము? 2 సంవత్సరం వెళ్ళిపోయింది పుట్టినరోజు, మళ్ళా ఈ సంవత్సరం వచ్చింది పుట్టినరోజు, మనం 50 సంవత్సరాలు అనుకుంటున్నాడా? ఏమంటాం? 2 సంవత్సరం వెళ్ళిపోయి ఈ సంవత్సరం వచ్చేసరికి 50 నిరుడు నిండినండి, ఈ సంవత్సరం 51 నిండుతోందండి. కాలము మన జీవితంతో జీవితాన్ని గుర్తింపజేస్తోందిరే. నీ జీవితం అయిపోతుందిరా, ఈ దేహం ఉన్నంతసేపేలా నువ్వు దేనిని సేకరించినా, దేనితో ఆనందించినా, ఆత్మానందాన్ని పొందినా, లేక కర్మను తెచ్చి ఒక జీవితాన్ని తెచ్చుకున్నా, పునరావృత దోషాన్ని తెచ్చుకున్నా, ఈ జీవితంలోనే జరగాలి. కానీ జీవితం పోయిన తర్వాత చేసేదేమి? జీవితం పోయిన తర్వాత ఏముంటుంది? ఇంకా ఎంత మధురమైన అవకాశమో చూడండి. మహాత్ములు వారి వారి కీర్తనలో అంతంత భయపెట్టి నిజ సత్యాన్ని గుర్తింపజేస్తున్నా, మనం గుర్తించాలి అసలు ముందర. మన మనస్సు అందులో మిళితమై ఉండలా. ఓ కబీర్ దాస్ వారు ఎంత బాగా పాడారండి, ఓహో ఎంత బాగుందో కీర్తన. ఆయన ప్రతిధ్వనించిన సౌండ్స్ చూడండి అక్కడ. ముండనా అంటే ముండనా, ఏ ముండనా, నువ్వు ముండవ కావటం లేదు. దేనికి ముండ కావటం లేదు? ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మాటలకు కాదు ముండవడం, మనలో ఉన్న విషయాలు అనేటువంటివి మొండనం అయిపోవాలి. ముండకోపనిషత్తు చెప్తుంది, ముండ ఏమైపోవాలి? మనలో ఉన్నటువంటి మనసుకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ముండనం అయిపోవాలి. మళ్ళా మొలకెత్తకూడదు, మొలకెత్తకుండా ముండనం అయిపోవాలి. అది చక్కటి మాట చెప్పారు మా గురు సోదరులు. ఏమని? సంస్కరింపబడాలి. చక్కటి మాట, సంస్కరింపబడాలి. దేని చేత సంస్కరింపబడతాము? ప్రపంచంలోకి వెళ్తే సంస్కరింపబడతామా? ప్రపంచంలోకి వెళ్తే సంస్కరింపబడతామా? పిల్లవాడికి విద్య రావాలి, అల్లరి మానాలంటే ఎక్కడ సంస్కరింపబడుతున్నాడు? స్కూలుకి వెళ్తే సంస్కరింపబడుతున్నాడు. కాస్త 10 మంది పిల్లలతో సజ్జన సాంగత్యం, అక్కడ కూడా బాగా చదువుకునే పిల్లలతో కలిసిమెలిసి తిరిగితే వీడల్లరి కూడా తగ్గిపోయి వాడితో పాటుగా మనం కూడా ఎవరిని చూపించి వాళ్ళలాగా ఉండాలంటూ ఉంటాం. దుర్యోధనాదులు చూపించి మన పిల్లవాడిని ఎంకరేజ్ చేస్తామండి. దుర్యోధన వర్గాన్ని చూపించారు, దుర్యోధన అలా ఉండాలి అంటావా? లేకపోతే ఇటు పక్క ధర్మరాజు వారిని చూపించి, భీముడిని చూపించి, అర్జునుడిని చూపించి ఇలా ఉండాలంటామా? పాండవుని చూపించి ఈ విధంగా ఉండాలి రా. వాళ్ళ జోలికి కూడా బావు దుర్యోధన వర్గం వేపు వాటం బావు. ఎప్పుడు ఎలా ఉండాలి? ప్రహ్లాదుడు కథ చెప్తాం పడుకోబెట్టి, నిజమైన తల్లిదండ్రులు ఎవరు అంటే పిల్లల్ని సంస్కరించినట్టు అటువంటి యోగ్యత కలిగినటువంటి వాళ్ళే తల్లిదండ్రులు అంటుండేవారు గురుదేవ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులే ముందర అసలు ఆ పిల్లవాడిని సరైన మార్గంలో నడిపించాలి. ఆ పిల్లవాడు సరైన మార్గంలో నడవాలి అంటే ముందు తాము సంస్కరింపబడాలి. పిల్లవాడిని సంస్కరించాలంటే, పిల్లల్ని సంస్కరించాలంటే ఆ తల్లిదండ్రి సంస్కరింపబడాలి. సంస్కరింపబడి ఏం చేయాలి? వారు ముందల అయ్యో మనం చెడు మార్గంలో నడిస్తే మన పిల్లలు కూడా ఆ మార్గంలో నడుస్తారే, అది చెడే కదా అని చెడు వైపుకు వెళ్లకుండా మంచి మార్గాన్ని వెళ్లడానికి తగినటువంటి ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇప్పుడు వస్తున్నాయి కదా స్కూల్స్ లో మంచి మంచి కాన్వెంట్స్ లో మళ్ళా ఎదురు మళ్ళా డొనేషన్ కట్టి మళ్ళీ వాళ్ళ చిన్న పిల్లవాడు పుట్టబోయే ముందు నుంచి కూడా అందులో రిజిస్టర్ చేసుకుంటున్నారు పిల్లలు. వాళ్ళ పిల్లల పేరుని రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఎందుకని? ఈ పిల్లవాడు పుట్టాలి, పుట్టిన తర్వాత మళ్ళా వాళ్ళకి ఆ 3వ ఏట వచ్చిన తర్వాత ఆ స్కూల్లో మళ్ళా అడ్మిషన్ దొరకాలి. అంటే ముందరే దానికి ఇప్పటి నుంచి పథకం వేస్తున్నారు. ఎందుకంటే మళ్ళా ఆలస్యం చేస్తే డొనేషన్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు చదువుకున్నారా అని అడుగుతున్నారు. వాళ్ళు గొప్ప గొప్ప స్కూల్స్ లో చేర్చాలంటే ఏం చేస్తున్నారు? పూర్వలంగా వాళ్ళ అమ్మ నాన్న ఏం చదువుకోలేదు, మమ్మల్నన్నా చదివిస్తే చాలని పాపం వాళ్ళు గెంజి తాగి మమ్మల్ని స్కూల్కి పంపించారని మనందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు స్కూల్స్కి వెళ్తే ఏం చేస్తున్నారు? వచ్చిన అమ్మ నాన్నని మీరెంతవరకు చదువుకున్నారు, ఎంతవరకు క్వాలిఫై అయ్యారు, మీరు బాగా చదువుకున్నారా అని వాళ్ళని చూసి. తల్లిదండ్రులు చదువుకోని వాళ్ళైతే పిల్లలకి అడ్మిషన్ దొరకటం లేదండి ఈరోజు స్కూల్స్ లో. ఎట్లా మారిపోయిందో ప్రపంచం చూడండి. మామూలు చదువుల కోసం పొట్టకుటి విద్య, ఇది పొట్టకుటి విద్య కోసం తల్లిదండ్రి చదువు. నాకు అనుమానం వచ్చింది, తల్లిదండ్రి చదువుకునే కనుక ఉంటే ఇంకా స్కూల్కి ఎందుకు వెళ్ళడం, ఇంట్లోనే చదివించుకోవచ్చు కదా అన్నాను. అది కదట, స్కూల్లో చెప్పినటువంటి చదువుని ఇంటికి వచ్చే పిల్లలు మళ్ళా చదువుకోవాలి, డిక్టేషన్ రాసుకోవాలి అంటే ఇంట్లో తల్లిదండ్రి చదువుకుని ఉంటేట దానికి తగ్గట్టుగా వాళ్ళు నేర్పిస్తారట, తగిన శిక్షణను ఇస్తారట. ఏమిటి బాగుంది? చాలా బాగుంది. మరి మా అమ్మ నాన్న కూడా మనల్ని కూర్చోబెట్టి చదివించేవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు. మళ్ళీ వెంటనే ఎప్పుడు పడుకోబెట్టాలో, ఎప్పుడు లేపి చదివించాలో, ఎప్పుడు లాంతర పెట్టి చదివించాలో, ఇవన్నీ కూడా చేశారు మన అమ్మ నాన్న. చదివస్త చేశారా వాళ్ళు? శ్రద్ధ ఉండి చేశారు. అక్షరాలకైతే సహాయపడలేదు, కానీ మనకి మనలో శ్రద్ధ పుట్టించడానికి వాళ్ళు కూడా కూర్చుని ఒక లక్ష్మీ నరసింహ స్తోత్రం అని, ఒక హనుమాన్ చాలీసా అని వారు కూడా చదువుకుంటూ, ఏంటి కురుపాట్లు పడుతున్నావా, లే చదువుతా లేదా అని చదివించేవాడు. ఏమంటే ఏది కావాలి ఇక్కడ? శ్రద్ధ కావాలి. మరి మామూలు విద్యకి మరి తల్లిదండ్రులు చదువుకోవాలి, పిల్లల్ని కూడా చదివేట్టుగా చేయాలని ఇంత మరి ఇంతింత జరుగుతోంది ఇప్పుడు ప్రపంచంలో. మరి ఆధ్యాత్మిక విద్యకి కూడా ఒక సంస్కరింపబడాలి అంటే తల్లిదండ్రి ముందే తెల్లవారుజామున లేచి చక్కగా ధ్యానాది అనుష్ఠానాలు చేస్తూ ఉంటే ఈ పిల్లవాడు కూడా పక్కలో ఒక్కనే ఉన్నానే లేచిపోయి వాడు కూడా గబగబా వచ్చి మొహం కడుక్కున్నాను స్నానం చేశాను అనుకోకుండా గబగబా వచ్చి ఆ తల్లిదండ్రి మధ్యలో కూర్చుని వాళ్ళు కళ్ళు మూసుకున్నారని వీళ్ళు కూడా మూసుకుని మధ్య మధ్యలో ఇలా చూస్తూ కొంతమంది పిల్లల్ని చూస్తుంటాను. వాళ్ళు కూర్చుంటారు, ఇదిగో నువ్వు కూర్చుంటే నీకు 10 రూపాయలు ఇస్తా అంటే పిల్లలు కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్నదండి చాక్లెట్ ఇస్తా నీకు అంటే కూర్చుంటారు. వాళ్ళు కుతుడు వ్రతం చేస్తారు. గో ఈ భగవన్ నామం అనుకోవాలంటే అంటారు వాళ్ళు. గురు బ్రహ్మకు నువ్వు ప్రార్థన చెబితే ఇంత ఇస్తాను అనాలి, నువ్వు ఇంత చేస్తాను అనాలి. వాళ్ళకు కూడా ఇంకా మచ్చిగా చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు కూడా కూర్చుంటారు. కూర్చుని మా అమ్మ ధ్యానం అవ్వలేదా, కొంతసేపు మెలుగుగా ఉన్నంతసేపు ఇలా ఇలా కళ్ళు తిప్పుతూ ఉంటారు. భలే ముచ్చటేస్తుంది నిజంగా. ధ్యానం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారని నేను కూడా పుస్తకం మొదలుపెట్టాను. ఎందుకు? ఆ పిల్లల దేవుడు ఎంత గొప్పవాడండి, ఆ పిల్లల్లో ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఎన్ని లీలలు చేస్తున్నాడు. కానీ నేను చూస్తున్నానంటే మరీ చూస్తారేమో, అదొక భయం. అది కూడా వాచ్ చేస్తా. నేను చూస్తే కళ్ళు తెరిస్తే మాతాజీ చూస్తారు, కళ్ళు మూసుకుంటాను నేను తెరిచే ఉంచుతా. దానికే ఉంది నా బిజినెస్ జరగడం ఇంకా కావాల్సింది. నీ కళ్ళు తెరిచి చూస్తుంటే ఏం చేస్తారు పెద్దవాళ్ళు కూడా, అమ్మో కళ్ళు మూసుకుని లోపల ఉన్న పరమాత్మని మనసును అంతర్ముఖం చేసి ధ్యానం చేసుకోమంటే మనం చూస్తున్నాను మాతాజీ చూస్తున్నారు. అమ్మో మళ్ళీ మనం ఏ కేటగిరీకి వెళ్ళిపోతామో, వన్నా టూఆ త్రీయా ఫోరా ఫైవా సిక్సా తవ్వుకున్నా. ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మాతాజీ ఇలా చూస్తున్నారు అనుకోండి, ఇక మెల్లగా వాళ్ళు ఇలా ఉండి 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 కొంతసేపటికి ఎలా ఉంటారు. నా అనుభవం అండి, అందుకు చెప్తున్నా. మీరు మీ అందరూ ఒకటి ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లల్ని కానీ మీరు పెద్ద సతమతం అయిపోతున్నారు ఇటువంటి వాటికి. మరి ఎంతమంది పిల్లలు, ఎంత సంసారం. కానీ మనం రొట్టె విరిగి నేతిలో పడుతోందా లేదా? సంస్కరింపబడాలి. ముందర మనం సంస్కరింపబడాలి. మనం సరిగ్గా చేసుకుంటున్నామా లేదా? నేను ధ్యానం చేసుకుంటున్నానా, నేను అనుష్ఠానం చేసుకుంటున్నానా, నేనున్నటువంటి స్థితిని నేను మర్చిపోకుండా ఉన్నానా లేదా అని ఎవరికి వాళ్ళు ముందర భగవద్గీతలో చెప్పబడినటువంటిది ఏది? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయే. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయే. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ విపురాత్మన. తనను తను అంటే అక్కడ మనసే ఆత్మైనది, మనసు వెనుక నడిపించేదే ఆత్మైనది, బుద్ధి కూడా అక్కడ ఆత్మైనది. ఎవరివన్నీ గుర్తించి తనను తాను గుర్తించి తన శ్రేయస్సు కోసం తను పాటుపడతాడో అప్పుడు తన మనసే తనకి శత్రువుని గుర్తించి దాన్ని వదిలిపెట్టేస్తాడు. తన బుద్ధే తనకి మిత్రత్వం అని చెప్పి దాన్ని ఏం చేస్తాడు, దాంతో స్నేహం నేర్పుతాడు, దాంతో స్నేహంగా ఉంటాడు. స్నేహంగా ఉండకపోతే ఇంత ప్రపంచం ఎలా వెళుతుంది? మహాత్ములు ప్రపంచంలోకి రావాల్సిన అవసరమేమున్నది? వారికి కేవలము అటువంటి తాదాత్మ్య స్థితిలో అలా ఉంటేనే బాగుంది అనుకుంటే అలాగే ఉండేవాళ్ళుగా వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండిపోయేవారు కదా, అలాగనే లేరు. ఇక్కడికి వచ్చి కూడా మనం దీన్ని కూడా అధిగమించాలి. ఉండాలి, సంసారంలోనే ఉండాలి, కానీ సంసారం మనలో ఉండకూడదు. మనం ప్రపంచంలోనే ఉండాలి, ప్రపంచం మాత్రం మనలో ఉండకూడదు అనేటువంటి నిజ సత్యాన్ని మహాత్ములు చేసి చూపిస్తున్నారు, మనకి అందిస్తున్నారు, మన్ని కూడా నడిపిస్తున్నారు అటువంటి మహాత్ములు. ఇప్పుడు దొంగలు ఎక్కడున్నారు? బయట ఉన్నారే దొంగలు. ఈ దొంగలకి నగలు నట్ర అక్కర్లే, సిరి సంపదలు అక్కర్లే. ఏది ఈ లోపల ఉన్నటువంటి దొంగలు, పగలు రాత్రి ఉండేటువంటి దొంగలు ఉన్నది. ఆ దొంగలికి ఎంతమంది ఎక్కడ సంచరిస్తున్నా కూడా సిగ్గుండదు. ఏమిటది? కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టది తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ మహాత్ముడు ఎంత చక్కగా చెప్పున్నారు. ఒక చోట, ఇది కూడా ఒక మహాత్ముని కథ, ఒక మహాత్ముని చరిత్ర. ఒక మహానుభావుడు చాలా గొప్పగా సాధన చేసినటువంటి మహానుభావుడట. కాకపోతే కాస్త శాస్త్రం చూడండి, మా గురు సోదరులు కూడా కొంతమంది అనుకుంటుంటారు బాగా సాధన చేసి చక్కగా గురుదేవుని యొక్క ఆలంబనము, గురుదేవుని యొక్క అనుభూతి బ్రహ్మాండంగా కలుగుతున్నా కూడా పూర్వపు వాసనలతో అసలు ఏమవుతోందది, శాస్త్రానికి ఇది బద్ధమా బద్ధమ కాదా అని దాంతో కొంచెం ఎక్కువగా చర్చించేసరికి ఏమైపోతోంది, ఏదో ఒక దెబ్బలో శాస్త్రం ఎదురు దెబ్బతీస్తోంది. ఏదో ఒక విషయంలో శాస్త్రము ఎదురు దెబ్బతీస్తుంది. ఎందుకని? దాని శాస్త్ర వాసన అన్నారు. దాన్ని ఏమన్నారు? శాస్త్ర వాసన అన్నారు. ఎందుకంటే గురుదేవులు ఒక్కడే అంటూ ఉండేవారు, వేదాలు ఉన్నాయ్యా, ఉన్నాయి, వేదం కరెక్టే చెప్పింది, వేదము ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చిందా వేదం? వేదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? గురుదేవుని ముఖస్థుగా వచ్చేది. వేదము బ్రహ్మను సృష్టిస్తే ఆ బ్రహ్మలోనే గురుదేవుని చేరి నాలుగు ముఖాలున్నట్టుగా చేసి నాలుగు వేదాలను ప్రసాదించాడు ఈ లోకానికి. దాని కారకుడెవరు? బ్రహ్మలో ప్రకాశించేటువంటి గురుదేవుడే. ఆ బ్రహ్మగారికి నాలుగు తలకాయ కావాల్సి వచ్చింది సృష్టించడానికి. తట్టుకోలేక ఒక తలకాయ ఇస్తే తట్టుకోలేక నాలుగు తలకాయలు పెట్టుకున్నారు ఆయన. నాలుగు తలకాయలు ఇచ్చాడు. మనకు అర్థం కాదేమోనని ఇదిగో ఇది ఏది ఋగ్వేదము, ఇదిగో ఈ శిరస్సు నుంచి యజుర్వేదము, ఇదిగో ఈ శిరస్సు నుంచి సామవేదము, ఇదిగో ఈ శిరస్సు నుంచి అథర్వణ వేదము అని నాలుగు వేదాలకి నాలుగు ముఖాలిస్తే ఆ వేద స్వరూపాన్ని ధరించినటువంటి బ్రహ్మగారు ఆ వేదాన్ని ప్రసాదించినటువంటి వేదాతీతమైనటువంటి వస్తువుని తనకున్నటువంటి ఆ వేద పరిభాషలో భగవంతుని స్తుతించడం మొదలుపెట్టాట. స్తుతించి 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 నాలుగు వేదాలు చాలక ఆఖరికి ఏమన్నాడు? నిశ్శబ్దం బ్రహ్మ వచ్చేది అయిపోయాడు. ఏమైపోయాడు ఆయన? నిశ్శబ్దం అయిపోయాడు. ఏమీ లేదురా అక్కడ, చెప్పిన కొద్దీ మాత్రం ఏముంటుందిరా, ముందర అనుభవం మనలోనే ఉందిరా అని హాయిగా అందులోకి. ఎందుకంటే చెప్పగా 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 బాగుంది, ఎంత బాగుంది, ఎంత తీగా ఉంది, అబ్బా గులాబ్ జామ్ అండి, అబ్బాబ్బా ఆ భక్తులు తెచ్చారు, ఎంత బాగుందండి, అబ్బా చాలా బాగుందండి. కానీ ఎంత బాగుందా ఏముంటుందో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ఇంత ముక్క నాలికే తరిగితే ఎంత బాగుంటుందో, ఇంత గులాబ్ జామ్ తిన్నా కూడా అంతే బాగుంటుంది. కావాలంటే ఆలోచి చూసుకోండి. మనం అక్కడ ఏంటంటే వివేక దృష్టి రావటం లెక్కడ, కాస్త విచారణ రావటం, ఆ బాగున్నది అనేటువంటి దాని మీద మన కడుపులో మంట పెడుతున్నా కూడా ఒక ఇంత ఆవకాయ ముద్ద నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, ఒక ఇంత ఇంత ఆవకాయన్నం తిన్నా కూడా ఈ నాలికకి అంతే తెలుస్తోంది. కానీ మనం ఏం చేస్తాం? జీవా చాపల్యంతో బాగుంది అనేటువంటి ఆ ముందు మాట ఉన్నది, ఆ బాగుంది అనేది ఎంత తింటే బాగుంటుంది అని దానిలో ఆ ఇది తృప్తి కలగక తిని 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 ఆఖరికి కడుపులో మంట బయలుదేరిన తర్వాత ఆపుతాం. ఇప్పుడు దాకా నోరు చేసింది మంట పెట్టి, ఆ తర్వాత కడుపు చేస్తుంది కదండి. ఆ తర్వాత కడుపు చేయదు, తర్వాత పనంతా అదండి. శ్రవణము మననము అన్నారు, శ్రవణం అంతా విన్నది, విన్న తర్వాత మననం ఏమైంది? ఏమైంది? దాని పని ఏం చేయాలా అని మననం చేస్తుంది. అక్కడ మననం చేసి 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 ఏమవుతుంది? పదార్థ భావన ఎక్కువైంది కాబట్టి, పదార్థ భావన ఎక్కువైంది దానికి ఏమవుతోంది? పిప్పి పిప్పి కింద మార్చేసి ఇక పరికరాన్ని బయటకు తోసేస్తుంది. ఇంతే. అందులో శ్రవణం లవణం లాగా ఉండాలి అని చివరికి దాకా. అప్పుడు ఒక డబ్బా మట్టుకు బయలుదేరుతాడు విరోచనానికి మాత్రలో అనుకుంటు, లేకపోతే సెలైల్లో అనుకుంటు. అందుకని ఇప్పుడు శ్రవణం లవణం లాగా ఉండాలి, సత్యమావి ఎట్లా ఉండాలి, కూర అన్నంలాగా ఉండాలి. ఎలా ఉండాలి? మరణం పర్వతంలాగా ఉండాలి. అప్పుడు ఇది ధ్యాస పర్వత శ్రేణిలాగా ఉండాలి. కానీ మూడు మాత్రం భిన్నం కాస్తుమా. అంటే అన్నం తినేటప్పుడు ఎన్ని ఉన్నా లవణం లేకపోతే పనిచేస్తుందండి? అన్నం వెళుతుందా? లవణం లేకపోతే ఉప్పు, ఉప్పు ఉప్పు లేకపోతే, రుచి లేకపోతే. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఓసారి సరదా ఒక కథ చెప్పుకుని లోపలికి వెళ్ళాం. శ్రీకృష్ణ భగవానుడు అందరికీ తలొక పేరు పెట్టారటండి, తలొక పేరు పెట్టారట. పెట్టి పెట్టి అందరికీ గోమతి, శ్రీమతి, యమునా, తపతి, అన్నీ చక్కెర చక్కెర పేర్లన్నీ పెట్టుకుంటూ వచ్చారట. వచ్చిన తర్వాత రుక్మిణమ్మ తల్లి వచ్చిందట, ఎవరు పట్ట మహిషి. శ్రీకృష్ణదేవుడు అన్నట్ట ఆ రుక్మిణి దేవుతో రుచి అని పిలిచాడు. రుచి అంటే ఉప్పు అని పిలిచాడు, అంటే ఉప్పు అంటే అర్థం రుచి అని పిలిచాడు. సరే వెంటనే రుక్మిణమ్మ తల్లికి ఒక్కసారిగా అందరికీ చక్క తపతి, శ్రీమతి, గోమతి ఇవన్నీ చక్కటి పేర్లు, ఎంత చక్కని పేర్లో, ఏంటిబా నాకు ఇలా రుచి అని పేరు పెట్టారు అని చిన్నగా మనసులో ఒక భావన ఏర్పడింది. ఎవరికి? రుక్మిణమ్మ తల్లికి ఏర్పడిందిట. కథే సుమా ఇది, కథ పెద్దలు చెప్పిందే కాకపోతే. అయితే వెంటనే తుప్పిన మతాలకి మనసులో ఎప్పుడైతే రుచి అని భావన వచ్చి కొంచెం మొహం ఎప్పుడు వెంటనే తెలిసిపోతుందిగా మనకి, ఒళ్ళంతా తెలవక్కర్లా, తిండి మనం ఏం తిన్నా వెంటనే మొహంలోనే తెలిసిపోతుంది కళ్ళంతా కూడా. వెంటనే స్వామివారు, ఏంటిది ఇది అలా ఉన్నావు, ఏం లేదు స్వామి, మీ దగ్గర నేను మనసు దాస్తానా, అందరికీ నా తోటి మా తోటి వాళ్ళందరికీ చక్కటి పేర్లు పెట్టారు కదా స్వామి, నాకు రుచి అని పెట్టారు ఏంటని మనసులో అనిపించింది స్వామి. అదా ఆ రుచి సంగతి నువ్వే చూస్తావు కదా అన్నారట స్వామి. ఆ రుచి సంగతి ఏంటో నువ్వే చూస్తావు కదా ఎంత గొప్పతనం ఉన్నదో అందులో అన్నారట స్వామి అని. వెంటనే ఏం లేదు కాని అందరినీ భోజనాన్ని పిలు, కృష్ణదేవుడు పిలుస్తున్నాడని చెప్పి అంతా చాటింపబోయి మొత్తం తాపసులకి ముళ్ళికి అందరికీ కూడా బ్రహ్మచారికి గృహస్థులకి అందరినీ కూడా భోజనానికి పిలువు. పిలిచిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి భోజనాల్లో మంచి సాంబారు, చక్కటి వంకాయ, మొక్క కనిపించకూడదు, చక్కగా అంత మైనమైపోయినట్టు వంకాయ, ఏంటి కారపు వంకాయ కూర ఒకటేంటి మెను అంతా ఇచ్చారంటండి ఆయన చాలా బాగా. అందులో మామిడికాయ పప్పు, పప్పుల్లోకి వెళ్ళ రాజా. మా గురు సోదరు రాలేదు పాపం ఇవాళ, పప్పుల్లోకి వెళ్ళ రాజా అంటారు మా గురు సోదరులు, ఇక్కడ రాలా కానీ పప్పుతో కనిపించారు నాకు ఇవాళ. మామిడికాయ పప్పు వగేరా అంతా కూడా ఇచ్చారట. ఇచ్చేసరికి అని కృష్ణ పరమాత్మ అన్నారట, ఇదిగో అన్ని వండి అందులో ఎందులోనూ రుచి మాత్రం వేయకుండా వడ్డించు అన్నట్టు. ఎందులోనూ రుచి వేయకుండా అందరికీ వడ్డం చెయ్యి అన్నట్ట. అంటే అందరికీ చాటింపు వెళ్ళిందండి. అబ్బో శ్రీకృష్ణదేవుడు భోజనాలు పెడుతున్నాడంటే లెక్క, ఎక్కడెక్కడ వాళ్ళు ఇక ఏది భీష్మించుకుని జిహ్వా చాపల్యాన్ని అణగదొక్కుకోవాలని మరి ఉపవాసాలు చేసేవాళ్ళు కొంతమంది, ఆకులు అలములు తినేవాళ్ళు కొంతమంది, పళ్ళు తినేవాళ్ళు కొంతమంది. ఇటువంటి ఎందుకంటే ఇలాంటి నేను కూడా చూశాను, గురువుగారు పెడుతున్నారంటే పత్యం చేయక్కర్లేదు, గురువుగారు పెడుతున్నారంటే పత్యం చెయ్యక్కర్లేదు అని. అది ఇది సందర్భం, జరిగిన సందర్భం చెప్పి ముందుకు వెళతా. స్వామివారు చక్కగా అందరికీ ప్రసాదాలు పంచిపెడుతుండేవారండి. పంచిపెడితే నాకు చిన్నప్పుడు ఒక ఆయుర్వేదం మందు వేస్తుండేవారు, అది కూడా గురుదేవులు ఇచ్చిన మందే, ఆయుర్వేదం మందు వేస్తుండేవారు. సరే గురుదేవుల దగ్గర గురుదేవులు చక్క ఎవరు ఏం తీసుకొచ్చినా అది తీసుకురావడం మాత్రం బాబుగారికనే తీసుకొచ్చేవాళ్ళు అందరూ. కానీ బాబుగారు ఎంత తినేవారో అందరికీ తెలుసు, అది ఒక ఇంత వారు తెచ్చారు కదా బాగుండదన్నంతగా కష్ట అలా నివేదన అయ్యేది అంతే. తత్వం అదంతా అందరికీ పెడుతుండేవారు. సరే మాకందరికీ ఎవరి టిఫిన్ తెచ్చినా మా అందరికీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ భలే సరదాగా ఉండేది. ఎలా సరదాగా, తినడానికి నిద్రపోవడానికే ఉన్నది, చక్కగా తినేదేదో మహాప్రసాదం, ఇంక అంతకన్నా ఏం భాగ్యం సౌభాగ్యం. కాబట్టి లైన్లో వెళ్ళా. వెళ్ళిన తర్వాత కాస్త ఆలోచిస్తూ జున్ను కదా, ఆయుర్వేదం అందేసుకుంటున్నాను, స్వామివారే చెప్పారు నువ్వు జున్ను, వంకాయ, ఆవకాయి, దొన్న అదంటే గుమ్మడికాయ ఇవన్నీ నువ్వు తినకూడదు అని చెప్పారు కదా, అందుకని జున్ను కదా ఇలా వెళ్తాను అని ఓ పక్క నుంచున్నాయి. ఓ పక్క నుంచుని ఏం చేయాలో ఆలోచిస్తూ, ఏంటి అలా నుంచున్నాయండి, రా ప్రసాదం ఏం పడాలా ఇదిగో అని మళ్ళీ పెడితే చక్కగా చేయి పెట్టుకుని హాయిగా చేతి నిండా ప్రసాదం పెట్టారు. చక్కగా లైన్లో వెళ్ళిపోయి హాయిగా సంతోషమైన వాస్తవాన్ని నా జున్ను అంటే అప్పుడు చాలా ఇష్టం, ఇప్పుడు ఇప్పుడని అంటలేదు అప్పుడు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఇష్టాయిష్టాలేండి, నువ్వు ఎంత దొరికితే అంత కొంచెం తీసుకో. అయితే ఇది అలవాటు పడ్డాను కదా, అందుకని మన ఊళ్ళో మన పూర్వాశ్రమం ఉన్నటువంటి ఊళ్ళో మన ఇంట్లోనే గ్యాస్ ఏంటారు మా అమ్మతో చెప్పాను ముందరి. ఇప్పుడు మా వస్తుంది కదా ఇక్కడ అమ్మ, మన గ్యాస్ ఏంటుంది కదా, ఇంటి దగ్గర ఉంటే ఆ జున్ను తినడానికి లేదు, అందుకని నేను వెళ్ళిపోతాను స్వామివారి దగ్గరికి, మన గేది ఈయనగానే నువ్వు జున్ను పంపించు, జున్ను సామాన్యంగా బాబుజీ దగ్గరికి వస్తుంది కదా గురుదేవుడి దగ్గరికి అంటే. వెంటనే గుంటూరు పాండు గారి ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక మెల్లగా వారం రోజుల తర్వాత ఎప్పుడో నిజంగా జున్ను క్యారేజీలో వచ్చేయండి, వస్తే చూడాలి మొహం, బాబుజీ మహారాజ్ చాలా బాగా జున్ను పెడతారు ఇప్పుడు, ఆ జున్ను తిందామని ఆశ, బాబుజీ మీద కాదు జున్ను మీద, జున్ను బాగా పెడతారనుకున్నా. లైన్లో నుంచున్నా నేను కూడా చేయి పట్టాను. అక్కడ స్వామివారి సన్నిధిలో చక్కగా పీట ఉంది, పీట మీద ఒక పెద్ద ఇది ఒక ఏముండదండి టిఫిన్ ఉంది, ఆ టిఫిన్ లో పెద్ద ఒక హస్తమంతా గరిట కూడా పెట్టారు అందులో పాండుగారి ఇంట్లో. చక్కగా అందరికీ పెడుతున్నారు, చక్కగా నేను కూడా ఎలా పట్టాలి, ఇలా పట్టాలా ఎలా పడితే ఎక్కువ పట్టుకోగలను, మళ్ళీ మందులు రిహాస్తుంది కదా
మనకి ఇష్టమైన వస్తే రిహార్సల్ ఉంటుంది ముందర. మళ్ళీ వారండి మీ అందరూ లేదేమో నాకు చాలా రిహార్సల్ ఉంటాయి. సరే దాన్ని ఇలా పడితే బాగుంటుందా ఇలా పడితే బాగుంటుంది ఏంటి ఇలా పడితే మరి కొంచెం ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇలా పెడుతుంది. చాలా రిహార్సల్ చేశారు, రిహార్సల్ చేసి దగ్గర దాకా వెళ్ళి ఎలాగైతే కష్టపడి ఇలా పట్టారండి. పట్టిన తర్వాత స్వామి వారి ముఖవంక జున్నువంక మొహవంక జున్నువంక చూస్తున్నారండి. నా మొహవంకను ఆ స్వామి గారు జున్నువంక చూసి నువ్వు ఆయుర్వేదం మంది వేసుకుంటున్నావు కదా వేసుకుంటున్నానండి. అబ్బే నువ్వు తినకూడదు కొంచెం పెడతాలే ప్రసాదం కింద అని చక్క ఇంత తీసి ఇది చాలమ్మా నీకు ఎందుకంటే మందు వేసుకుంటున్నావు కదా రేపు ఎప్పుడన్నా మంద అయిపోయిన తర్వాత అప్పుడు తిందువు కాలే చిన్నపిల్లన కదా మళ్ళీ అంత పుస్తకించి కొంచెం మాత్రం పెట్టి పంపించాడు. ఇప్పుడు దేంట్లో లోటు? ఇప్పుడు ఇంకొక ముందు రోజు ఏమైంది అప్పుడు ఆయుర్వేదం మందు ఏమైంది? అప్పుడు ఎందుకు చేతి నిండా ఎందుకు అప్పుడు రిహార్సల్ లేదు? అప్పుడు రిహార్సల్ లేదు, మా గేద దున్నలేదు లేదు, మరి ముందు నుంచి ప్రిపరేషన్ లేదు. ఇంత లేనప్పుడు ఏమైంది? ఏమిటి ప్రసాదం ఎందుకు అక్కడ నుంచుంటావు ఉసూరుమంటూ రా అని మరి ఇంత పెట్టిన స్వామి. అప్పుడు అదే ఆయుర్వేదం మందు కదా, ఇప్పుడు అదే ఆయుర్వేదం మందు కదా, ఏంటి తేడా వస్తుంది? సాధకులం గుర్తించాలి. ఎక్కడైతే పదార్థ భావన వచ్చి విషయ దృష్టి వస్తుందో ఆ విషయ దృష్టిలో మనకి విషం అక్కడే ఉంటుందన్నమాట. విషయంలో విషమే ఉంటుంది అక్కడ, అది మనసు తెచ్చి పెడుతోంది. ఎక్కడైతే విషయం అనేటువంటి పదార్థం అనేటువంటి దృష్టి లేదో, కేవలము భగవంతుడైనటువంటి భావనతో మనం ఉన్నామో అక్కడ మనకి ఈ ప్రపంచము కానీ వాతావరణం కానీ ఏది కూడా అదేమవుతుంది? ప్రతికూలమవుతుంది, అనుకూలమవుతుంది మహాత్ముల సన్నిధిలో. అలాగే ఇక్కడ కూడా పాపం వ్రతాలు చేసేటువంటి వాళ్ళు, ఉపవాసాలు చేసేటువంటి వాళ్ళు, కాయ ఏది ఆకులు ఆలమలు తినేటువంటి వాళ్ళు, శ్రీకృష్ణదేవుడు పిలవడము భోజనానికి వెళ్ళకపోవడమా? అబ్బో ఎన్ని పిండి వంటలతో ఉంటుందో ఏంటో భోజనాన్ని పాపం. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి లైన్లో కూర్చున్నారటండి. కూర్చున్న తర్వాత వడ్డనంతా ఇందట వాసనలు అయితే గుబాలు ఇస్తున్నాయి. వెంటనే భోజనకాలే భోజనామస్వామి గోవింద అన్నారు. తిరిగి తీసుకుని అందరూ పెద్ద వాయి వాయి కలుపుకుని ఒక్కొక్కళ్ళు నోట్లో పెట్టుకుంటున్నారు. పెట్టుకున్న తర్వాత మొహాలు మొహాలు చూసుకుంటున్నారట. అంటే ఏదో తన విస్తట్లో ఉన్నదానికే రుచి లేనట్టు, పక్క విస్తరవాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నట్టు ఒకరికొకరు మొహాలు చూసుకోవడం మొదలు పెట్టారట. విస్తట్లో వెయిట్ వెయిట్ ఇంతంత వేయించుకున్నారు, కానీ అందులోంచి కదలిక మాత్రం లేదట, చలనం రావటం లేదట. వెంటనే అడిగట ఏమీ ఎందుకు నోటల్లా తినండి, శ్రీకృష్ణదేవుడు వండించాడు ఇవన్నీ కూడా తీసుకోండి అంటే ఒక్కళ్ళొక్కళ్ళు అయ్యో కృష్ణుడు భోజనాలు పెడుతున్నాడంటే అబ్బో ఎంత బాగుంటుందో, మనకు కావాల్సిన రీతిలో తినాలి అని వచ్చారు. కానీ అక్కడ అందరికీ ఎవరికి కూడా ఉప్పు లేక మొహమహాలు చూసుకుంటారు. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళినా ఏం పెడతారు అక్కడ? ఉప్పు మిరప్పొడి పెడతారు. ఎందుకని? ఏదైనా ఒకవేళ దోశ రీత్యా వాళ్ళు ఉప్పు తగ్గినా వాళ్ళ హోటల్ బ్లేమ్ చేయకుండా కొంచెం ఉప్పు తల్లుకుని తింటారే. అది ఎరుగు చెప్పాలా? పూర్వం మనకు కూడా విస్తరణలో ముందర నెయ్యి ఎంత ముఖ్యమో విస్తరణ ఉప్పు కూడా వేసుకెళ్ళేవాడు రుచి. ఎందుకని? ఎవరికైనా తక్కువైతే కాస్త ఉప్పు తీసుకుని అంత గొప్ప ఏది విశేషము విశేషణం ఉంది ఆ రుచికి. అందుకని వెంటనే అమ్మ వచ్చింది ఎవరు రుక్కుపోయినా మా తల్లి స్వామివారి దగ్గరికి, ప్రభు నాకు రుచి అని ఎందుకు పేరు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైందండి. రుచి అంటే మామూలు ఉప్పనే కాదు దేవి, రుచి అంటే ప్రకాశము అని. ప్రకాశం లేకపోతే జీవితానికి ఏమున్నదని ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ప్రకాశం అంటే వెలుగు, వెలుగు లేకపోతే జీవితం ఏమవుతుంది అని. కరెంటు పోయింది, కరెంటు పోతే మన జీవితం ఏమవటంలా? ఈ కరెంటు లైట్లు అన్నిటికీ ఇప్పుడు అలవాటు పడ్డాం మనం. పూర్వం ఏంటి, ఇప్పుడు కూడా మనం సరదాగా ఏదైనా హట్టులకు వెళ్తే ఏదైనా అడవుల్లోకి వెళితే ఏమవుతుంది? కరెంట్ ఉండదు అక్కడ, అది కూడా ఒక దృప్తే. ఇప్పుడు 5-స్టార్ హోటల్కి వెళ్తే కొన్ని హోటల్స్ లో మన ఇంట్లో పెట్టుకున్నట్టు పెద్ద 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 ట్యూబ్ లైట్లు 100 బల్బ్ లైట్లు ఉంటాయా? ఉండు, కనీ కనిపించే లైట్లు, డిమ్గా ఉండే లైట్లు ఉంటాయి. అది గొప్పదంట, గొప్పతనం అంట. అంటే నేను కూడా అంటాను ఇలా చెబితే, వాటిల్లో ఏమొచ్చినా కనిపించకుండా ఉంటుందని ఆ లైట్లు పెడతారు. ఆలోచించండి, ఏమండి ఒక కాడ వచ్చింది అనుకోండి, ఆ కాడ ఏమంటాం మనం? ఓహో ఏ కొత్త పేరు కావడం అనుకుని శుభ్రంగా తినేస్తాం. దాంట్లో ఏదో నల్లగా వచ్చింది అనుకో ఏమండి, ఏదో పోగు సామాన్లు ఏదో వచ్చి ఉంటుంది, దోమవచ్చు తేమవచ్చు. ఏమండి చీకట్లో కనుమరుగైనటువంటి చీకట్లు ఏమైనా వెళ్ళిపోతాయి. మన బ్రతుకు కూడా కనుమరుగుగా ఉన్నటువంటి దానిలోనే రజ్జు సర్పభ్రాంతి వస్తోంది. జీవితం కూడా మనం భగ్నం చేసుకుంటున్నాం. సరిగ్గా అర్థం చేసుకోక వివేక దృష్టి లేక మన జీవితాన్ని మనమే పతనం చేసుకుంటున్నాం. తెలిసి తెలియనటువంటి దృష్టితో ఉండి మనమే భ్రాంతజనితమైనటువంటి మనస్సుతో జీవితాన్ని పతనం చేసుకుంటున్నాం. అందుకని అటువంటి పతనం కాకూడదు మనం. ఎందుకు ఎలా అవ్వాలి మనము? మనలోనే ఉంది దివ్యమైనటువంటి దేవతాశక్తి మనందరిలో ఉన్నది అని రుజువు చేస్తున్నాడు. గుర్తింపజేసే ఎవరు? గురువులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు. దివ్యమైనటువంటి శక్తి ఆ గుళ్ళోనే లేదు, ఇక్కడే లేదు, అక్కడే లేదు, హిమాలయాల్లో లేదు. ఎక్కడ ఉన్నది? అక్కడ ఉన్న శక్తి నీలో కూడా ఇమిడి ఉన్నది. కానీ మనసు అడ్డుపడుతోంది, నీ మనసు నీకు అడ్డుపడుతోంది. కాబట్టి నువ్వు ఆ మనసును తొలగించుకోవాలి అని మహాత్ములు మనకి చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తున్నారు. మనసును తొలగించుకోవడం కాదు, మనసుకున్నటువంటి అటువంటి ప్రపంచ స్వభావాన్ని రహితం చేసుకుంటే మనసు మనస్సే అనిపించుకోదు. మనసు ఏమనిపించుకుంటుంది? బుద్ధి కలిగినటువంటి వాడివి అనిపిస్తుంది. అది మనసు స్థానంలో బుద్ధి ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే దాన్ని అనుసరించి నువ్వు అంతరంలో ఉన్నటువంటి ఆత్మవస్తువును గుర్తిస్తావో నువ్వేమవుతావు? తానుగాని తాను తృప్తిపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడొస్తుంది? దృష్టి లోపంలో వస్తుంది. ఈ దృష్టి లోపానికే మనం కూడా చెప్పుకున్నాం. ఒకచోట ఒక ఆయన పూర్వం పాపం ఏది ఈ అద్దాలు అవి వచ్చిన కాలం కాదు, ఈ అద్దాలు అన్నీ రానటువంటి సమయంలో ఒక ఆయన పాపం అదేంటి పల్లెటూళ్ళలో ఉండేవాడు పాపం. ఆ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాడు ఒకనొకనాడు అనుకోకుండా ఏది భీమరం లాంటి పట్టణానికి వచ్చాడు. ఆయన వచ్చేసరికి భీమరం లాంటి పట్టణంలోకి వచ్చేసరికి ఏముంటాయండి? అన్నీ ఉంటాయండి. ఏమండి, మేము ఇప్పుడు మా ఆశ్రమం నుంచి వచ్చాం అనుకోండి, మేమున్న ఇంటి పక్కనే వినిపిస్తున్నాయి, ఇంటి బయటకు వస్తే కనిపిస్తున్నాయి. ఏంటంటారు? వరాహాలండి, పందులు. పందులు మాకు లేవు, మా పిల్లలు ఇళ్ళకి మనకి ఆశ్రమంలో పోటీలు కని పొన్నూరు వెళ్ళాం. పిల్లలందరూ ఆశ్రమంలో పెరిగారు, వాళ్ళకి బయట దృష్టి తెలియదు. కుక్కే ఏదో కుక్కల్లాకా తెలుసు కానీ పందులదాకా తెలియదు. రెండుది వీళ్ళు బాగా చదువుకున్నారు కదా మా వల్లి వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలందరూ. మేము ఆ పొన్నూరు వెళ్ళాం, పొన్నూరు పోటీలు పంపించారు గురుదేవులు. నా వయసు పోటీ నాది, వాళ్ళ వయసు పోటీ వాళ్ళది. సరే మమ్మల్ని పెద్దవాళ్ళు తీసుకెళ్లారు, పోటీలు తీసుకెళ్లారు, బస్సు ఎక్కాం. బస్ ఎక్కిన తర్వాత వెంటనే ఆ పక్క నుంచి గుంటూరు మీదుగా అలా వెళ్ళాలి కదా పొన్నూరు. వెళుతుంటే ఆ వీధిలో అక్కడ పందులు కనిపించాయి. వెంటనే బస్సులోంచి అదేది ఆ సిటీ బస్సులు గట్టిగా లేచి పందులు పందులు అంటున్నారు. అంటే అండి, వాళ్ళకి ఆశ్రమంలో ఎప్పుడు చూడలేదు. అందుకని అక్కడికి వెళ్ళేసరికి గుంటూరులో పందులు కనిపించాయి. కనిపించేసరికి వాళ్ళు గట్టిగా పందులు అంటే బస్సులో వాళ్ళందరూ మాలవంక మామంక చూడలే. వీళ్ళది ఎంత పశువుల్లాగా ఉన్నారు, పందులు తెలియదు ఎంతవరకు అన్నట్టు. అలాగే ఆయన కూడా పాపం ఎప్పుడో పల్లెటూళ్ళలో ఉన్నాడేమో భీమరం వచ్చాడు. వచ్చేసరికి పాపం ఈయన అనుకోకుండా ఏదో అయింది, అక్కడ పంది కుక్కలు ఎంత పడ్డం మొదలు పెట్టాయి. ఆయన ఈ సిటీకి వచ్చిన తర్వాత కొంచెం అసలే భయపడుతూ నడుస్తున్నాడేమో. ఆ నడవడంలో ఒక పంది ఒక కుక్క వెంట పడ్డాయి. వెంట పడితో పరిగెత్తాడు పోయి మున్సిపాలిటీ తక్కువ ఎక్కడన్నా మన ఊళ్ళో ఏమండి చక్కగా వాకింగ్ చేయడానికి ఉన్నటువంటి ఏరియాలు కాలేజీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మామూలు రోడ్లు ఉన్నాయి చూసారు, మున్సిపాలిటీ రోడ్లు చాలా సుందరంగా ఉన్నాయి కదా మీ ఊరు. చాలా నిజంగా చెప్పా, బాగుందా పాపం? అలాగే ఉంది కదా మరి. అందుకని ఆ కుక్కలును ఆ పందులు కొత్త వెంపడించే పరిగెత్తాడు ఢామన ఒక కుక్క వచ్చి ఢామన పడ్డాడు. పడేసరికి ఆయన ముఖం ముందు ఒక విరిగిపోయిన అద్దం ముక్క ఉంది అక్కడ. ఆయన పడిపోగానే ముఖం ముందు ఆ పడిపోయాడేమో పడిపోవడంలో ఒక అద్దం ముక్క ఉంటే ఆ అద్దం ముక్కలో తన ముఖం కనిపించింది. అక్కడ ఉన్నటువంటి అద్దం ముక్కలో ఎవరో భద్రైపోయి అద్దం బయట పడేశారు. పడేస్తే ఆ ముక్కలో మొహం చూసు ఆ మొహం పడింది. మొహం పడేసరికి వెంటనే ఆ ముఖము ఇంతవరకు అద్దం చూసుకున్న ముఖం కాదు కదా, వాళ్ళ నాన్నగారి ముఖం ఎలాగున్నదో అలా కనిపించిందండి అద్దంలో. వాళ్ళ నాన్నగారి ముఖం ఎలా ఉన్నదో అలాగే అద్దం ముక్కల్లో తన ముఖం కనిపించిందండి. కనిపించేసరికి వెంటనే ఆయన ఏమనుకున్నాడు, అయ్యో నా తండ్రి నాన్నే ఇలాగ ఈ పెంటకుప్పల మీద పడిపోయి ఉన్నావా నువ్వు? ఎవరా దౌర్భాగ్యం తీసుకొచ్చి పెంటకుప్పల మీద ఇలా పడేశాడు నిన్ను నాన్న? నాన్న నిన్ను ఇలా చూడాల్సి వచ్చిందా నేను? ఇలా పెండగుప్పల మీద అయ్యో మానాన్నే అనుకుని అర్ధ ముక్కను తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళిపోయి భద్రంగా తీసుకువెళ్లి ఒక పెట్టలో దాచాడండి. ఏమండి, రోజు తలుపులన్నీ గడవేసుకుని ఆ పెట్టి తెరుచుకుని ఆ నాన్నని పూజిస్తున్నాడనమాట. ఆ నాన్న ఇది అర్థం తీసుకోను, ఆ చూసుకోను మొహం, నాన్న ఇప్పుడు హాయిగా ఉన్నావు, నేను నీ పెట్టలో పెట్టుకున్నాను అనుకోను కాసేపు. ఆయనతో ఇక ఆయన చేసే పనులన్నీ చెబుతున్నాడు, ఎందుకంటే నాన్న కదా, పెద్ద ఆయన కదా. ఎందుకంటే వాళ్ళ నాన్న మొహం చూస్తున్నాడు ఈయన, అంతకు ముందు వాళ్ళ నాన్న ఇప్పుడు లేడు, కానీ వాళ్ళ నాన్న ముఖం చూస్తున్నాడు, వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. అందుకని నాన్న గో ఇవాళ ఈ పనులు చేస్తున్నాను, ఇవి ఈ పని చేయబోతున్నాను నాన్న అని చెప్పి తనలోకనే హాయిగా అందులో ఉన్నటువంటి నాన్నతో మాట్లాడుతున్నాడు. మళ్ళా పెట్టెలు పెట్టేస్తున్నాడు, మళ్ళీ పెట్టికి తాళం పెట్టేస్తున్నాడు, మళ్ళా గబగబా తలుపు తీస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, బయటికి వెళ్ళి పనులు తీసుకొస్తున్నాడు. ఇలాగ కొన్ని రోజుల నుంచి జరుగుతోందండి. జరుగుతుంటే ఇంట్లో పెళ్ళడానికి అనుమానం వచ్చింది. ఈయన ఈ మధ్య ఎప్పుడు తలుపు పెట్టుకుని లోపల గదిలో ఉన్నట్టుగా ఎప్పుడు చూడాల. ఈ భీమతం అనే పట్టణం వెళ్ళిన దగ్గర నుంచి ఏదో మార్పు వచ్చినట్టుంది మా ఆయనలో. తలుపేంటి, తలుపు అసలు ఎందుకు వేసుకుంటున్నట్టు, అసలు ఏం చేస్తున్నట్టు, ఈ మంతనాలు ఏంటో నాకు అర్థం కావటం లేదని పాపం భార్యకు కొంచెం అనుమానం వచ్చింది. వచ్చి వెంటనే ఉండి ఉండి ఉండబట్టలేక ఒకసారి వాళ్ళ ఆయన బయటికి వెళ్ళినప్పుడు నెమ్మదిగా వెళ్లి గదిలోకి వెళ్లి పెట్టి తీసి చూసిందండి. చూసి వెంటనే అర్ధ ముఖం కనిపించింది. కనిపించేసరికి అర్ధ ముక్కలు ఏం కనిపించింది, తన ముఖం కనిపించింది, తన ముఖం కనిపించింది. కనిపించేసరికి ఇక చూసుకోండి అమ్మ నాయను, మా ఆయనకి ఇంత తెలివితేటలున్నాయని తెలియదు నాయను. ఆ భీమనం పట్టణం వెళ్ళి ఎవతనో తెచ్చాడు నాయను, ఈ పెట్టిలో పెట్టి దాచాడు నాయను. ఇలాంటి వాడైపోతారని నేను అనుకోలేదు నాయను, ఈ భీమనం పట్టణం ఇంతలాగా సహవాసాలు తెచ్చుదో చెప్పలేదు నాయను అని శోకన్నాలు పెట్టేసి ఇక ఏంటి, ఇక ఆవిడ బయటకు వచ్చింది, ఇక అందరి 10 మందికి గోలగోలు చేస్తాను తల్లి అన్నది. పాప ఆయన గారి తల్లి ఉంది, తల్లి చెప్పింది ఏంటి, ఏంటి మాట్లాడుతాడో, నా కొడుకు అలాంటి పాడు పనులు ఎప్పుడు చేయడో, నా కొడుకు ఎంత మంచివాడో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, పెంచిన దాన్ని నేను, నా కొడుకు మీద ఇట్లాంటి అవహన వేస్తావా, ఎవరిని తెచ్చిపెట్టాడని, నీకు బుద్ధి ఉందా లేదా అంది. ఎవరిని కోడలి అనేసరికి కోడలు వచ్చును వచ్చుకుని ఏంటో మీరేళ్ళు చూడండి తెలుస్తుంది, ఆ లోపల ఉన్నాడు, ఆ లోపల పెట్టుకున్నాడు, దాన్ని తెచ్చింది దాన్ని లోపల లోపల తలుపులేసుకుని మంతనాలు చేస్తున్నాడు వీళ్ళు చూడండి అంది. అంటే పాపం ఇక విని విని ఇక ఊరబట్టలేక వెళ్ళి గదిలోకి వెళ్ళింది ఈవిడ. ఈ పెద్దామె ఎవరు, ఈ ముసలామే గదిలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆమె కూడా పెట్టింది, పెట్టి చూస్తే ఆవిడ ముఖం కనిపించింది. కనిపించేసాక ఆవిడ అంటుంది, ఊరి పిచ్చి సన్నాసి, ఆ తెచ్చుకున్నదా లేదో, పడుతుందని తెచ్చుకున్నా బాగుంటుంది కాదు, ఇంత ముసలిదాన్ని తెచ్చుకోవాలా, ఇంత ముసలిదాన్ని తెచ్చుకోవాలా, పిచ్చి నా కొడుకు కాస్త వయసులో ఉన్నదన్న తెచ్చుకున్నాడు. అని ఇప్పుడు ఇంట్లో ఏమైపోయింది, కా ఒక పెద్ద రక్తబండి అయిపోయింది, కా ఇన్ని ఇద్దరు కలిసి అత్త కోడళ్ళు ఇద్దరు, ఈవిడేమో ఇలా ఏడుస్తోంది, ఎంత ముసల్దాన్ని తెచ్చుకుని ఎందుకమ్మా, ఆ అమ్మాయి ఏ ఆ ముసల్దాన్ని వల్ల పడ్డాడు నా కొడుకు అంటుంది. ఇక ఇలా ఉండేసరికి లాభం లేకపోయింది, కా ఇక లోపలి ఆ పక్కింటి ఆడి ఆ ముందు ఆ పైన అందరూ ఇక మొత్తం వచ్చేసారు ఇంటికి. వచ్చిన తర్వాత ఏమిటమ్మా ఏమిటయ్యింది అన్నారు. అంటే అందులో ఒక ఆయనకి అర్థం సంగతి తెలుసు, అమ్మా ఏం కావాలో చూడండి అని అర్థం చూపిస్తే అప్పుడు ఆయన అమ్మా ఇది అర్థం, ఇది ఎవరి ముఖం వాళ్ళని చూసుకునే అలవాటు మనకు లేక మన ముఖం మనం చూసుకోలేదు. ఇప్పుడు అందులో నేను చూసుకుంటే నా ముఖం కనిపిస్తుంది, నువ్వు చూసుకుంటే నీ ముఖం కనిపిస్తుందమ్మా, అలాగే ఎవరి ముఖం వాళ్ళకి తెలియక ఇప్పుడు కొట్టుకుని వస్తున్నాం ఇక్కడ. ఆధ్యాత్మికత అలవడాలంటే ఎవరిలో ఉన్నటువంటి తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక ఎంతసేపు తనను తాను గుర్తించక ఎదుటివాడిలో ఏదో ఉంది, ఎదుటివాడేదో చేస్తున్నాడు, నాకన్నా వాడు గొప్పవాడు, నాకన్నా వీడు చిన్నవాడు, నాకన్నా వాడు ఇంత, నాకన్నా వీడు ఇంత అని ఇటువంటి దృష్టిలో పడిపోయి మనం ఈ గొడవల్లో పడిపోయి మన జీవితాన్ని పతనం చేసుకుంటున్నామమ్మా. అసలు ఎవరికి వాళ్లే, వాళ్ళు బాగుంటేనే ప్రపంచం కనిపిస్తోంది, వాళ్ళు బాగోపోతే వాళ్ళే లేకపోతే వాళ్ళకి ప్రపంచం ఎక్కడి నుంచి వస్తోంది. దోషం ఎక్కడుందండి, దోషం ఎక్కడుంది, యథామతిస్తథా దృష్టి, యథా దృష్టి తథా గతి కూడా, ఎవరి దృష్టి ఎట్లా ఉంటే వాళ్ళ గతి కూడా అట్లాగే ఉంటారు. అందులో దానికి మనం నిక్కచ్చైనటువంటి నిజమైనటువంటి వివేక దృష్టి అనేటువంటిది ఎవరికైతే మనం కలిగి ఈ ప్రపంచ వాతావరణంలో ఎక్కడ మెసల్నివ్వండి. ఎన్ని కష్టాలు పడిన వాళ్ళు లేరు మహాత్ములు, కానీ వాళ్ళని ఎవరైనా బాధ పెట్టారా, బాధపడ్డారా? వాళ్ళు లేనిది తెచ్చుకుని ఉన్నదాని విడిచిపెట్టి మనకు కావలసిన ఏదో మనం గుర్తించకుండా ఎక్కడ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే రెండోదిగా చూడాలంటే రెండోదిగా నీకెంత తృప్తినిస్తుంది? అది రెండోదిగా లేదు, అది నువ్వే అయి ఉన్నావు అనేటువంటి నిజ సత్యాన్ని గుర్తించాలంటే మహాత్ములను ఆశ్రయించి తీరాల్సిందే, మహాత్ముల్ని ఆశ్రయించి తీరాల్సిందే, అటువంటి సత్యాన్ని మనం గుర్తించాల్సిందే, లేకపోతే మనకి లభించేది. అందుకని ముందే ఆ నమ్మకం అనేటువంటి విషయాన్ని మనం దేన్ని నమ్ముతున్నాం, నమ్మాల్సినటువంటి దాన్ని నమ్మట్లా చాలా వాటిని నమ్ముతున్నాం. నమ్మాల్సినటువంటి ఒక్క పాదాన్ని అసలు దైవత్వం అనేటువంటి దాన్ని నమ్మట్లా, కానీ చిన్నప్పటి నుంచి అవసరార్థం ఎన్నిటినో కాస్త కాస్త నమ్ముతున్నాం, నమ్మినప్పుడు బాగా నమ్ముతున్నాము, తర్వాత అవసరం తీరిన తర్వాత వదిలిపెట్టేస్తున్నాం. అవునా కాదు? అవసరం తీరిన తర్వాత వదిలిపెట్టేస్తున్నామా లేదా? వదిలిపెట్టేస్తున్నాం. అయిపోయింది సత్సంగం, తర్వాత మళ్ళీ దీని వంక చూస్తామా? ఈ మిల్లర్స్ అసోసియేషన్కి వస్తారేంటండి మేమును? అయిపోయింది, మళ్ళా పెడతారు సత్సంగం, మళ్ళా వస్తాం. ఎప్పుడు ఇవన్నీ అవసరార్థం కోసమే చేసుకుంటున్నాం, ప్రతిదీ కూడా ఎంతవరకు ఏది అవసరమో అంతవరకు కూడా ఇవన్నీ చేసుకుంటున్నాం. అట్లాగే ఈ దేహాన్ని కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు దీన్ని మనం సద్వినియోగపరచుకుంటే ఇందులోనే ఉంది దేశమంతా, మాధుర్యమంతా, ప్రపంచమంతా. దీన్ని మర్చిపోతున్నాము, ఇంత ఉన్నది అనుకుంటున్నాము. దానికి కూడా భగవంతుడి పెద్ద పరీక్ష. మనం కళ్ళు తెరిస్తే చుట్టూ అంతా చూసేట్టు చేశాడు, తనను తప్ప. తనను తాను చూసుకోవాలంటే ఒక జడమైన అర్థం కావాల్సి వస్తుంది. తనను తాను చూసుకోవాలంటే, తన రూపం చూసుకోవాలంటే, అందుకని భగవంతుడి మాకు తెలియజేసింది ఏంటి? ఒరే, నీ మొక్క నీకు అవసరం లేదురా, ఇందరిలో ఉన్నటువంటి పరమాత్మను నువ్వు గుర్తించిన నాడు నీలో కూడా పరమాత్మ ఉన్నాడని నువ్వు గుర్తించగలుగుతావు. ఇందరిలో పరమాత్మ ఉంటే గురుదేవులు అంటూ ఉండేవారు, అన్నిటిలోనూ భగవంతుడు ఇమిడీకృతమై ఉంటే నువ్వు వెంకయ్యవో పుల్లయ్యవో అవుతావా? అందరిలో ఉన్నవాడే నీలో కూడా ఉన్నాడు అనేటువంటి అనుభూతిని అది తప్పకుండా, దానంతా అదే వస్తుంది. అప్పుడు ప్రయత్నం చేయక్కర్లేదు. అందులో అటువంటి నిజమైనటువంటి విషయాన్ని, నిజమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి మనకి మానవ జన్మ వచ్చింది. అందుకని దీన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రతి విషయంలో, అడుగులో, శ్వాసలో, ఆలోచన శరీరంలో, ప్రతి విషయంలో నిన్ను నువ్వు మర్చిపోయి మాత్రం ఎప్పటికీ ఉండవు. నిన్ను నువ్వు గుర్తుంచుకుంటున్నావు, కానీ ఎలా గుర్తుంచుకుంటున్నావు? శరీరధారణే నీకు గుర్తుంటుంది తప్ప శరీరంలో ప్రకాశించేటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకో, దీన్ని మర్చిపో. ఇది తాత్కాలికమైనటువంటి విషయాన్ని మాటి మాటికి నువ్వు ఇది గుర్తుంచుకుంటే అది గుర్తుండిపోతుంది. అప్పుడు దీన్ని మెల్లమెల్లగా అనుకోగా అనుకోగా దీన్ని వదిలిపెడతావు, దీన్ని వదిలిపెడతావు. నిద్రపోతున్నటువంటి పిల్లవాడు పట్టుకున్నటువంటి ఆ చెంగు పట్టుకున్నటువంటి బొమ్మని ఎలా వదిలిపెడతాడు? మెల్లగా తీసేస్తుంది ఆ చేతుల్లోంచి నిద్రపోయిన తర్వాత. తల్లి ముందర పరిచయం అంటే ఇచ్చేస్తుంది, జాగ్రత్తే, పర్సులో డబ్బులున్నాయి, నోట్లున్నాయి, బాగా జాగ్రత్తగా ఉండాలి తెలుసు. కానీ పేచి పెట్టింది, ఇచ్చింది, కానీ ఒక నజర పెట్టింది. ఎప్పుడైతే నిద్రపోతాడో, నిద్రపోగానే ఆ పని తీసి చక్కగా భద్రపరచుకుంటాడు. అలాగే మనం కూడా ఈ సృష్టిని మరచి భగవంతుని వైపు దృష్టి బరల్చినప్పుడు దానంతరదే వదిలేస్తుంది. నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆ పాదాన్ని ఆశ్రయించినప్పుడే వస్తుంది. అటువంటి మహాత్ములు కూడా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతారు అన్నటువంటి విషయాన్ని గురించి ఒకసారి గురుదేవులు ఒక ఇతిహాసం చెప్పారు, ఒక కథ. ఒక మహానుభావుడు ఒక ఆశ్రమంలో ఉన్నాడు. ఆయన మంచి సకల చక్కటి సాధన పరిపూర్ణత కలిగినటువంటి వాడు, కానీ శాస్త్రం ఉంది కొంచెం. శాస్త్రంలో ఆ చదువుకున్నటువంటిది ఎప్పుడైనా తొలికిసలాడుతూ కాస్త కదులుస్తూ ఉండేది. సరే, ఆయనకు వృద్ధాప్యం వచ్చింది, ఆయనకి తెలిసింది వెళ్ళిపోతాను అని తెలిసింది, ఇక ఈ దేహాన్ని విడిచిపెడతాను అని తెలిసింది. కానీ చదువుకున్నటువంటి శాస్త్రం ఉంది కదా, దాని ప్రకారం ఏముంది? కాశీలో చనిపోతే కేవలము ఎవరు, సదాశివుడే రామనామాన్ని ఉపదేశం చేస్తాడు, మరి జన్మ ఉండదు. కాశీలో చచ్చిపోతే మరి జన్మ ఉండదు అన్నటువంటిది శాస్త్రంలో చదువుకున్నాడు.
అందుకని ఇంత పరిపూర్ణ సాధన కలిగినటువంటి వాడు కూడా శిష్యులతో అన్నాడు, అబ్బాయి నాకు ఇక కాలం దగ్గరికి వస్తోంది, నేను ఎప్పుడు దీన్ని వదిలిపెడతానో తెలీదు, కాబట్టి నాకు కాశీలో దేహాన్ని విడిచిపెట్టాలన్నదయ్యా, కానీ ఇటువంటి సమయంలో నేను నడవగలనా, రైళ్లు బస్సులు లేవు కదా, అప్పుడు లేవు మరి. ఇప్పుడు ఈ స్థితిలో నేను కాశీకి వెళ్తామంటే చుట్టూ ఉన్నటువంటి శిష్యులు అన్నట్ట, అదేంటి మహానుభవ గురుదేవా, మీరు తలుచుకోవాలి కానీ మేమంతా లేవా ఏంటి, మేమంతా కలిపి మిమ్మల్ని మోసుకెళ్తామన్నారు. అంటే వెంటనే అవ అప్పచ్చులన్నీ వేసుకున్నారు అందరూ కూడా, మా గురుదేవులు కూడా అవ అప్పచ్చి వేసుకుని మరి ఆనందాన్ని తృప్తిని కూడా ఇచ్చారు భక్తులకి. అదేంటి మహాత్ములు గొప్పతనం. నేను ఇప్పుడు చెప్పబోయేది మన మహాత్ముల గురించి కాదు, ఒక ఇతిహాసం చెప్తున్నా. అందరూ శిష్యులు ఎత్తుకున్నారు, ఎత్తుకున్న తర్వాత తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తూ ఉంటే ఈయన పాప హాయిగా భగవన్ నామం చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు, ప్రాణం పోతోందేమో అని అనుమానం వచ్చిందనమాట. ఆ అనుమానం కొలిది ఆయన ఏమన్నాడంటే, ఇక అనుమానం కొలిది అబ్బాయ్ ఎక్కడదాకా అంటే కాశీ వెళ్ళిపోయామా లేదు, నా ప్రాణం పోయేట్టుంది అని ఇంత భగవన్ నామంలో ఓలరాడేటువంటి మనస్సును కాస్త ఏది ఆ శిష్యుల్ని అడిగాడు, అబ్బాయ్ ఎక్కడదాకా వచ్చాం ఏంటి అని, ప్రాణం పోతుంది కాశీ వచ్చామో లేదో అని ఒక అనుమానంతో అడిగాడు. అడగగానే వాళ్ళేం చెప్పారు, స్వామి మాలపల్లిలో ఉన్నాం అన్నారు. అయ్యో మాలపల్లె అని లోపల ప్రాణమైంది. చూడండి, ఆఖరి క్షణంలో మనస్సు నిలబడితే ఏమనుంది, ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మరన్ యహ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతి. ఎవరైతే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో వారు నన్నే పొందుతారు అని భగవానుడు చెప్పాడు కదా. పాప అది కూడా తెలిసినటువంటి, అందుకని దేహం వదిలిపెట్టేస్తున్నానే అన్నటి విషయంలో మాలపల్లేని వినిపించడంతో ప్రాణం పోయి మాలపల్లె అనుకున్నా. వెంటనే వినగానే శబ్దం వినిపించేసరికి ఏం చేస్తుంది మనకి, సుఖమో దుఃఖమో ఏదో ఒకటి శబ్దం ద్వారా మనం పొందకుండా ఉండటం లేదండి. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే మైకు ఒక్కసారి కూ అని తప్పుడు వస్తుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ఇంత దేవుడు ఉన్నాడు, ఇన్ని కేజీల మాతాజీ ఉన్నారు, ఇంతమంది జనం ఉన్నారు, ఇంత వింటున్న సత్సంగం ఉన్నది, అయినా కూ అనగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు, అయితే కూ అంటుంది ఇది. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు చూసేవాళ్ళు అందరూ వేదిక, ఇదే శబ్దం ద్వారా వచ్చేటువంటిది, మంచి చెడు రెండూ ఉన్నాయి. అందుకనే మనకి సజ్జన సాంగత్యము, సత్కథాశ్రవణము, తత్వ విచారణ ఇటువంటివి కావాలన్నారు. కానీ దుష్ట విచారణ చేయమని చెప్పారా అనలేదు కదా. పాపం ఎప్పుడైతే మాలపల్లి అని విన్నాడు వెంటనే మనస్సు మాలపల్లి వైపుకి వెళ్ళింది, అయ్యో మాలపల్లె అనుకున్నాడు. అంటే అదేదో మాలపల్లి అంటే కానిది అన్నట్టు వెళ్ళాడు పాపం. అంతేగాని వాళ్ళు భగవంతుని సృష్టి అప్పుడు దాకా ఆయన బోధన చెప్పినటువంటి వారే. ఎవరిని భగవంతుని సృష్టి లేకుండా ఉన్నాం మనం అక్కడ. ఈ శాస్త్ర వాసన అక్కడ దెబ్బకొట్టిందనమాట. శాస్త్రవాసన ఎక్కడ దెబ్బకొట్టింది, అక్కడ దెబ్బకొట్టింది. కానిదేదో ఉన్నట్టు, అదేదో కానట్టు, వెంటనే ఆయనకి మళ్ళా జన్మ వచ్చింది. ఆ జన్మ కూడా ఎక్కడా, మళ్ళా ఆ పల్లెలో పుట్టాడు, మళ్ళా వాళ్ళ ఆ పల్లెలోనే పుట్టాడు. పాపం ఒక ఆయన ఆ పల్లెలో ఉన్నటువంటి ఈ ఎవరికైతే ఉద్భవించాడో పుట్టాడో ఈ మహానుభావుడు, ఆ తండ్రి మహారాజు గారి దగ్గర చాటింపు వేసుకుంటూ తలారివాడిగా రాత్రిపూట కాపలా కాసేటువంటి ఏముంటారు, కాపలా కాసేవాడిని తలారివాడిగా ఉంటూ ఉండేవాడు ఈ తండ్రి. ఈ పిల్లవాడు ఉద్భవించాడు కానీ నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాడు. కానీ పూర్వజన్మలో ఉన్నటువంటి జ్ఞానం ఉన్నది, జ్ఞానము ఈయనకి గుర్తుకొస్తూ ఉంది. పూర్వజన్మ జ్ఞానం ఉండబట్టి ఇక ఏ పని చేయకుండా సద్దుగా ఉండిపోతున్నాడండి. వినడం తెలుసు, అనడం తెలుసు, కనడం తెలుసు. మనకి ఉన్నాయి ఇవన్నీ, వినడము, కనడము, అనడము, తినడము అండి, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. అలాగే ఆ పిల్లవాడు ఇప్పుడు అన్నీ ఉన్నాయి, చదువులో కూడా వేశాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ చదువులో కూడా గొప్పవాడు అనిపించుకుంటున్నాడు. కానీ మామూలు పిల్లల్లాగా ఆడుకోవటం లేదు, అది కూడా ఒక చెప్పలే. మామూలు పిల్లవాళ్ళలాగా బంతాట ఆడటం లేదు, మామూలు పిల్లవాళ్ళలాగా దుమ్ములో కొట్టుకుని బట్టలు మాపుకొని రావటం లేదు, మామూలు పిల్లల్లాగా అది కావాలి ఇది కావాలని పేచీలు పెట్టడం లేదు. మామూలు పిల్లల్లాగా కోపం వచ్చేది బదులు కొట్టడం లేదు. అది కూడా ఈ తల్లిదండ్రులకు బాధ అయిపోయింది. ఏమిటి పిల్లవాడు ఇట్లా ఉంటాడేమిటి, అలాగే పెద్దవాడైపోయాడు. ఈయన రాత్రులు చాటింపు వేస్తూనే ఉన్నాడు రాజుగారికి. నాలుగు ముళ్ళ వెళ్లి అంతా రాత్రులు కాపలా కాస్తూనే ఉన్నాడు. ఒకనొకనాడు రాజుగారు ఈయన కవరు పెట్టాడు, ఈ తలారాయిని కవరు పెట్టాడు. కవరు పెట్టి, ఏమయ్య ఏమయ్య నువ్వు అర్జెంటుగా పక్క ఊరికి వెళ్లి నువ్వు పక్క ఊర్లో ఉన్నటువంటి ఒక పనిని అర్జెంటుగా నువ్వే చేసుకురాగలవు, నువ్వు వెళ్లి చేసుకురా అన్నట్ట. ఇది ఈ తలారాయిని. అంటే మహారాజా మరి రాత్రి కాపలా కాయాలి కదా, మన రాజమందిరం అంతా కాపలా కాయాలి కదా. అంటే మహారాజు నీకున్నాడు కదా ఆ కొడుకు, నీ కొడుకుని ఆ పని మీద పెట్టి నువ్వు వెళ్ళు పని మీద అన్నాడండి. ఎవరు మహారాజు గారు శాసన, మరి మాట మాట్లాడడానికి వీల్లేదు, నా కొడుకు ఇట్లాంటి వాడని చెప్పడానికి వీలు లేకపోయింది. అక్కడ ఇప్పుడు ఎలాగా ఇంటికి వచ్చాడు, ఈ చాటింపు వేసేది కొడుకు ముందు పెట్టాడు. అబ్బాయి ఈ రాత్రి నువ్వు చాటింపు వేయాలి, ఎలా వేస్తావో ఏంటో నాకు తెలీదు, నాకు అర్జెంటుగా రాజుగారు పని మీద పక్క ఊరికి పంపిస్తున్నారు. మరి ఈ రాత్రి నువ్వు సరిగ్గా కనుక కాయకపోతే రాజుగారి దండనికి ఏ విధంగా మనం ముడిపడి ఉన్నావో మనకు తెలీదు. కాబట్టి ఏమయ్యా రాత్రికి మాత్రం నీ పనికి నువ్వు నాలుగు వేపులా కాపలా కాయాలని అప్ప చెప్పేసి పెద్దవాడయ్యాడు. వయసుకు పెద్దవాడయ్యాడు కానీ అలాగే ఉంటున్నాడు. ఏమిటంటే అంతవరకే ఉంటున్నాడు. మనం కూడా చూడండి, కదలకుండా ఎవరన్నా కూర్చున్నారు అనుకోండి, ఆయన వంకే చూస్తాం. ఏం చూస్తాం, మనలాగా ఎప్పుడు కదులుతాడు, మనలాగా ఎప్పుడు ఒక పక్కకి కూర్చుని ఒక పక్కకి పెడతాడు. ఏమండి చూడవండి, చూస్తాం మంచిగా ఉంటే మనకు కూడా తెగులు వస్తుంది కదా. అందుకని ఆ కదలికలు లేవు కదా పిల్లవాడి దగ్గర, మరి అందుకు ఆశ్చర్యం అయిపోతుంది అందరికీ. అందుకని వెంటనే తండ్రి గారు అప్పచెప్పాడు. అది తండ్రి గారు పక్క ఊరికి వెళ్ళిపోయాడు. ఒక బాధ్యత ఏర్పడింది పిల్లవాడికి. మళ్ళీ పెట్టాడు, చక్కగా టమ్ముకు వేస్తున్నాడు. టమ్ముకు 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 వేస్తున్నాడు. వేస్తూ వేస్తూ ఒక జామ అయింది, ఒక మూలకు వెళ్ళాడు. వెళ్ళి ఏమేశాడు, వాళ్ళ తండ్రి వేసింది ఏమైనా ఆయనకు గుర్తుందా, లేదు ఈయనకి ఎటువంటి జ్ఞానంలో ఉన్నాడు ఆయన, నిజ జాగ్రత్త అనేటువంటి దానిలో ఉన్నాడు ఆయన, స్త్రీయ స్థితిలో ఉన్నాడు. అందులో ఒక పక్కకి వెళ్ళాడు, ఒక జామ అయ్యేది. ఈయన మరి దేనిని అవలోకిస్తున్నాడు, దేనిని జాగ్రత్త కలిగిస్తున్నాడు, లోపల మనస్సు లోపల ఉన్నటువంటి విషయాన్ని గుర్తించకుండా బాహ్యమైనటువంటి దానికి లోబడి బట్టి కదా ఇటువంటి స్థితి ఏర్పడింది అనేటువంటి ఆ జాగ్రత్తతనాన్ని మేల్కొల్పడానికి అన్నట్టుగా ఒక మూలకి వెళ్ళేసరికి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఓహో అన్నాడు. వెనకాల రాజుగారు ఏం చేశారంటే, రోజు కాపలా కాసేవాడిని పక్క ఊరు పంపించాను కదా, ఇవాళ వాళ్ళ అబ్బాయి వచ్చాడు కాబట్టి ఓసారి ఎలా కాస్తున్నాడో చూద్దామని మారువేషంలో మహారాజు గారు వచ్చారు. మహారాజు గారు మారువేషంలో ఈ అబ్బాయిని వాచ్ చేస్తున్నారు. ఈ వెనకాలే ఈ అబ్బాయి వెనకాలే వచ్చారు. వస్తే ఒక మూల ఎక్కడో ఉన్నాడు. ఈ అబ్బాయి మాట వినిపించింది ఏమని, మాతా నాస్తి తల్లి లేదు, పితా నాస్తి తండ్రి లేడు, నాస్తి బంధు సహోదర బంధు సహోదరులు ఎవరూ లేరు, అర్థం నాస్తి గృహం నాస్తి. ఏమండి డబ్బు లేదు, ప్రయోజనం అనేటువంటిది లేదు, గృహం నాస్తి గృహం అనేటువంటిది లేదు. గో మీరు ఇవన్నీ ఉన్నాయనుకుని నిద్రపోతున్నారేమో, ఇవన్నీ మంత రావటం లేదు, మన ఏది కాదు ఇందులో, ఇదేది మంది కాకుండా పోతున్నాం సుమా లేకుండా మేల్కొండో. ఈ రాజుగారికి ఒక్కసారి ఒళ్ళు జల్దరించింది. ఏమిటి, నేనేదో దొంగల కోసం కాపలా కాస్తాడనుకుంటే ఇది చాలా అర్థవంతమైనటువంటి నాలో నేను తెలుసుకోలేనటువంటి ఒక అజ్ఞానం అనేటువంటి అంధత్వాన్ని రూపుమాపడానికి బోధ చేస్తున్నట్టుగా ఉన్నది, ఒక నిజ జాగ్రత్త కలిగిస్తున్నట్టుగా ఉన్నది. అమ్మో ఇది ఏమైనా సామాన్యమైన మేలుకొలుపా, సామాన్యమైనటువంటి జాగ్రత్తని కలిగిస్తున్నాడా ఆయన అమ్మో అని ఇక రాజుగారికి విచారణ పెరిగింది. దేనివల్లండి రాజుగారికి విచారణ పెరిగింది, వెనికిడి వలన పెరిగింది. దేనివల్ల పెరిగింది, రాజుగారే అందరిలాగా టూట్ అంటూ ధర్మ న్యాయాన్యాయాలు మాట్లాడేటువంటి వాడే కాదు, ఇప్పుడు బాహ్యమైనటువంటి న్యాయాన్యాయాలు చుట్టలా అంతరానికి వెళ్ళిపోయాడు ఆయన. అంతరానికి వెళ్ళిపోయి నా జీవిత పరమార్థాన్ని ఇప్పుడుగో ఇప్పుడు లేపుతున్నాడు నన్ను. ఇది రాత్రి కాదు, నాకు పగలు నిజ జాగ్రత్త. ఇది పగలనేటువంటి సూర్యుని వెలుగుతో సంబంధం లేదు ఈ వెలుగుకి.
మనలో ఉన్నటువంటి వెలుగుకి సూర్యుడు గాని చంద్రుడు గాని రాత్రి గాని పగలు గాని అడ్డు రావటం లేదు. ఇదంతా నాలో ఉన్నటువంటి ప్రజ్ఞ అనుకునేనా? చాలా. ఎందుకని, ఆయన కూడా మంచి యోగ్యుడైనటువంటి మహారాజేమో వెంటనే దాన్ని గమనించాడు. ఇక వదిలిపెట్లా, మెల్ల మెల్లగా ఆయన వెనక వెళ్తున్నాడు. ఓహో అన్నాడు. రెండో జాముకి వెళ్ళాడు, రెండో వైపుకి వెళ్ళాడు. రెండో వైపుకి వెళ్ళిపోయేసరికి ఏమన్నాడు అక్కడ? ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. అయ్యా, లోకమంతా ఆశనేటువంటి దాని చేత, కర్మలనేటువంటి బంధనల చేత లోకమంతా బంధింపబడిపోయింది. ఆయుక్షీణం న జానాతి, ఆయుష్ అనేటువంటిది పోతోంది. తస్మా జాగ్రత్త జాగ్రత్త. అందుకు లేకుండా అయ్య బాబోయ్, ఇందులో కూడా నేనున్నానే, ఇది నా గురించి చెప్తున్నట్టున్నది అని మహారాజు గారు ముచ్చట పడిపోతున్నాడు. రెండోది అప్పుడు మళ్ళా ఇంకో మూలకి వెళ్ళాడు. మూడో జామైంది. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త హో నడమ. రెండే పుట్టడం దుఃఖం అండోయ్. ఏమండి, జన్మ దుఃఖం జరా దుఃఖం, జరా ముసల్తనం దుఃఖం, జాయా దుఃఖం పోవడం దుఃఖం, జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం, ఇదే పునః పునః మాటి మాటికి కలుగుతూ ఉంటుంది. ఇవంతా మాటి మాటికి. ఎంతమంది తల్లులు కడుపులో ఉన్నామో, ఎన్ని రకాల పశువులు కడుపులో ఉన్నామో, ఎన్ని రకాల జంతువులు కడుపులో ఉన్నామో, ఏ ఎలక కడుపులో ఉన్నామో, ఏ పీత కడుపులో ఉన్నామో మనకు తెలుసా? ఎన్ని జన్మలు, ఈ జన్మల జన్మలన్నీ అయ్యి ఇప్పటికీ వాటన్నిటినీ గుర్తించేటువంటి బుద్ధి కలిగినటువంటి ఉత్కృష్టమైన మానవ జన్మకు వచ్చాం మనం. ఇవన్నీ కూడా జాయదు పునః పునః మాటి మాటికి కలుగుతూ ఉండేది. ఇవన్నీ రావడానికి కారణమైనటువంటి సంసార సాగరం దుఃఖం. ఏది సారం లేనటువంటి నిస్సారమైనటువంటి సంసారంలో పడి ఈ ఆకర్షణలో ఈ సముద్ర వలయంలో పడి ఇదంతా దుఃఖమైనయా. తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. ఒక్కొక్క ఆయనకి మనసులో ఉన్నటువంటి పొరలన్నీ తొలగిపోతున్నాయి. రాజుగారికి ఆయన సంస్కారం పండింది, రోజు వచ్చింది ఆయనకి. ఆయనలో నిజ జాగ్రత్త కలగాల్సినటువంటి రోజు వచ్చింది ఆయనకి. అంతే, భగవంతుడు ఈ విధంగా ప్రసాదిస్తున్నాడు. చాలా ఆనందం అనిపించింది. నాలుగో జాము వచ్చింది ఆయనకి. రాత్రంతా ఎట్లా గడిచిపోయిందో తెలియట్లా మహారాజు గారికి. కష్టంగా లేదు, అతి సుఖంగా ఉంది. ఎంత సుఖం? ఆత్మసుఖంగా ఉన్నాయి. మళ్ళా మాట్లాడాలంటే మామూలు చెప్పుకునే ఏది భౌతికమైనటువంటి సుఖ దుఃఖాలు కాదు. నాలుగో వైపుకు వెళ్ళాడు. కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టది తస్కర జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు మనలో ఉన్నటువంటి దొంగలు ఏదండి? బయట దొంగల, బయట దొంగలు ఏవో ఒకటో రెండో రోజు దోచుకుపోతారు. ఈ మన మనలో ఉన్నటువంటి ఈ దున్నది, ఈ కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం అనేటువంటి ఆరు రోజు దొంగలు మనలో ఉండి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించేసి ఏమండి, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మనకి తెగవేసి తెగవేసి మన జీవితాన్ని హరించేస్తోంది. కాబట్టి ఇంకేమిటి తెలుసుకోవాలి? ముందరి అదే ప్రహ్లాద కుమారు కూడా అన్నాడు, నేను వాళ్ళని సంహరించారు, వీళ్ళని సంహరించాను, నేను ఇంత గొప్పవాణ్ణి అంత గొప్పవాణ్ణి అని హిరణ్యకశిపుడు అంటుంటే, ఏమిటి తండ్రి, లోపలున్నటువంటి కామక్రోధాలని నువ్వు రహితం చేసుకున్నటువంటి వాడు, బయట రాజ్యాలని ఎన్నిటిని నువ్వు గెలిచి వస్తే మాత్రం లాభమే ఉంది? కామక్రోధాలను జయించినప్పుడు వెంటనే ఆయనకి ఎక్కడ ఆయన ఆలోచనకి అందని విషయం అది హిరణ్యకశిపుడు మహారాజు. మరి ప్రహ్లాద కుమారుడు ఎటువంటి కత్తి ధరించలా, కానీ ఒకటే కత్తి ఎక్కడ ఉన్నది? ఇది వైరాగ్యం అనేటువంటి ఖడ్గాన్ని ధరించాడు. విరాగైపోయాడు మహారాజు కొడుకు అయినప్పటికీ కూడా. దేనితో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, కానీ నారాయణుని నారాయణుడు లేనటువంటిది లేదనేటువంటిది లేకుండా చేసుకుని అంతా తనదే చేసుకున్నాడు. సర్వ సృష్టి చేత పూజింపబడేటువంటి స్థానాన్ని పొందాడు ప్రహ్లాదు. వెంటనే మహారాజు గారు ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లవారిపోయింది. మన 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 అప్పుడు మన హీరో కూడా ఇంటికి వచ్చాడు. మన భక్తులు కూడా ఈ మహాజ్ఞాని ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత రాజుగారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. సభ తీరారు. తీరిన తర్వాత తండ్రి ఇంటికి వచ్చేశాడు. మామూలుగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి పనులు చక్క పెట్టుకున్నాడు. అంతా చూశాడు, వాతావరణం అంతా చూశాడు. ఏదో అంతా బాగానే ఉందనుకున్నాడు పాపం ఈ తలారాయన, ఈ తండ్రి, మహాజ్ఞాని తండ్రి కూడా ఇంటికి వచ్చి అంతా బాగానే ఉంది అనుకున్నాడు. అనుకున్న తర్వాత రాజుగారు దగ్గర నుంచి కబురు వచ్చింది. రాత్రి ఎవరు చాటింపది వేసి తలారతనం చేసింది, ఆ అబ్బాయిని పట్టుకురమ్మన్నారు మహారాజు గారు. తండ్రికి వణుకు, ఎందుకు తీసుకురమ్మన్నారు? ఏదో అయిపోయింది అనుకున్నదేదో, మహారాజు గారు ఏదో చూసుంటారు, వీడేదో చేసుంటాడు అని పాపం అయ్యో లేకలేక కలిగాడే నాకు ఇటువంటి పుత్రుడు, ఇప్పుడు ఈ పుత్రునికి ఏం సాధిస్తాడో, ఏదన్నా విధిస్తాడో అని పాపం భయపడుతూ రాజుగారు శాసన కదా గబగబా కొడుకుని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. మహారాజు సభకి వెళ్ళాడు. వెళితే మహారాజు గారు సభ తీరున్నారు. మహాప్రభో, మా అబ్బాయేనండి, రాత్రి వీడే అంతరా కాపలా కాచింది. ఓ మహానుభావ, నువ్వా అన్నాడు ఆయన. అంటే వెంటనే తండ్రికి కూడా అర్థం కానటువంటి స్థితి అక్కడ. ఏది, నా కొడుకు అంత బాగా చేశాడా, ఇంట్లో ఒక ముక్కైనా మాట్లాడు అని చూసుకుంటున్నాడు. వెంటనే మహారాజు గారు, మెచ్చానయ్యా, నువ్వు చాలా బాగా చేశావు రాత్రి, కాబట్టి నీకేమన్నా ఇవ్వాలనుకుంటున్నాను, ఏమన్నా కావాలంటే కోరుకో అన్నాడు ఆయన. మహారాజు గారు ఏమన్నాడు ఆయన, ఏమన్నా కోరుకోయ్యా, నీకేం కావాలంటే కోరిక ఇస్తాను, నీ కోరిక తీరుస్తాను అన్నాడు మహారాజు గారు. అంటే కోరికలు లేనటువంటి స్థితిలో పాడుకున్నాడు ఆయన. ఈ కోరికలే ఉంటాయి అందుకని అన్నాడు, నాకేం కోరికలు లేవు అన్నాడు. అంటే మహారాజు గారు రెట్టించారు, కాదయ్యా నువ్వేమన్నా కోరిక కోరుకోవాల్సిందే, లాభం లేదు, నేను ఇవ్వాల్సిందే అన్నాడు. నాకు చాలా సంతృప్తినిచ్చావు, నువ్వు మహా సామాన్యుడు కాదు కాబట్టి నీకేదన్నా నీకేదోటి నేను అర్పించుకోవాలి, ఇప్పుడు సమర్పణ చేసుకోవాలి, ఏదో ఒకటి అడగాల్సిందే అన్నాడు. అంటే వెంటనే ఆయన అంటాడు, మహారాజా మీ దగ్గర ఎవరైనా తప్పులు చేస్తే, తీరరానటువంటి దోషం తప్పులు చేస్తే మీరు ఏం చేస్తారు మహారాజా అని అడిగాడు. తండ్రి ఆశ్చర్యపోతున్నాడు, నోట్లోంచి మాటలు వస్తుంటే పక్కనున్నటువంటి తండ్రి ఆశ్చర్యపోతున్నాడు, వీడు ఇంత మాట్లాడగలడా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు మరి తండ్రి. కొడుకు అడుగుతున్నాడు, మహారాజా తీరని దోషం చేస్తే ఆ మానవుడికి మీరు ఎటువంటి శిక్షణిస్తారు? అంటే మహారాజు, శిరశ్ఛేదం చేస్తాం, శిరస్సు తీసేస్తాం అని చెప్పాడు. అయితే మహారాజా అక్కడ ఉండేటువంటి ఆ వృత్తి నాకు ఇప్పించండి అన్నాడు. ఎక్కడైతే దోషాల వాళ్ళని శిరస్సు తీసేస్తారో అక్కడ ఆ ఏది దాన్ని ఏమంటారు, మరణదండన విధించేటువంటి చోట ఆ సేవ నాకు ఇప్పించండి అంటాడు. అంటే మహారాజు గారు ఆశ్చర్యపోతాడు, ఏమిటి ఇప్పుడు దాకా ఇంత జ్ఞానాన్ని పలికావు, నీకు తెలుసా అక్కడ ఎట్లా ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా అన్నాడు. తెలుసు ప్రభు, చనిపోయేటువంటి వాడికి నేను చస్తానని తెలిసి వాడు ఏడుస్తూ ఉంటాడు, వాడు ఏడుస్తూ ఉన్నా కూడా వాడిని చంపేటువంటి ఏర్పాటు నేను చేయాలి, అంతే కదా ప్రభు. తెలుసు ప్రభు, తెలిసి అడుగుతున్నాను. అయితే సరే, నువ్వేదైనా ఇంకోటి కోరుకోవయ్యా, నాకు ఇంకా ఇప్పిస్తే ఇది ఇప్పించండి, అక్కడ చేసుకుంటా సేవ, లేకపోతే నాకు ఇంకేం అవసరం లేదన్నాడు. రాజుగారికి కూడా ఆశ్చర్యం కలిగింది, తండ్రికి కూడా ఆశ్చర్యం కలిగింది. సరే ఇచ్చాను పో అన్నాడు. సరే వెళ్ళాడు. అక్కడ ఉద్యోగస్తునికి ఊస్టింగ్ అయిపోయింది, ఆ ఉద్యోగం ఈయన మీద పడింది, మహాజ్ఞాని మీద పడింది. ఇప్పుడు ఈ జ్ఞాని గారు ఏం చేశారు, దోషం చేసినటువంటి వాళ్ళందరినీ మహారాజు గారు డేట్ నిర్ణయించి పంపిస్తున్నాడు, మరణదండను విధించి పంపిస్తున్నాడు. ఒక్కొక్కరిని పంపిస్తుంటే ఏం చేస్తున్నాడు, మొత్తం చుట్టూ అంతా విష్ణుమూర్తి శివుడు అందరినీ తగిలించేశాడు, అంత గోడలన్నీ దేవుడి ఫోటోలు పెట్టేశాడు, జ్ఞానం కలిగేటువంటి వాక్యాలన్నీ మాట్లాడుతున్నాడు, వాళ్ళని కూర్చోబెడుతున్నాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి చావడానికి వచ్చావు, తప్పు చేసినందుకు రాజుగారు ఏం దండన విధించారు నీకు, మరణ దండన విధించారు. అంటే నువ్వు చస్తావు, ఎప్పుడు చస్తావు, ఇన్నో తారీఖు నువ్వు చస్తున్నావు, నువ్వు అందుకని నువ్వు చావడానికి వచ్చావా, నువ్వు చచ్చిపోవడానికే వచ్చావా, నీకు చావాలనుందా అసలు అని అనిపిస్తూ, చావాలని లేదు కదా, మనం పుట్టామంటే చావడానికి మాత్రమే కాదు, చావకుండా ఉండాలంటే ఇదిగో ఈ దేవుణ్ణి తలుచుకోవాలి, ఈ దేవుడు ఇక్కడ ఇలా రక్షణ ఇచ్చాడు, ఇదిగో పాములతో కనిపిస్తానంటే ప్రహ్లాద కుమారుడికి పాములు కరిచినా కూడా చావాలా, ఎందుకని నారాయణుని స్మరించాడు కాబట్టి. దుష్యంతాగిచ్చారు మీరా తల్లికి, కానీ చావలా, ఎందుకు చావలా, కృష్ణుని స్మరించింది కనుక. మార్కండేయుడికి మరి ఆయుష్ ఇంతే ఉంది, చంపడానికి యముడు కూడా వచ్చాడు, వస్తే ఆయన మరణదండ విధించలేకపోయాడు, ఎందుకని సదాశివుని ఆశ్రయించాడు కాబట్టి. ఇలాంటి పురాణ ఇతిహాసాలన్నీ ఇక ఏకరవటి నిమిషం ఖాళీ లేకుండా చచ్చిపోతానని భయం పోయేంత వరకు వాడికి నూరు పోస్తున్నాడండి, నూరు పోసి అదిగో దేవుడు దండం పెట్టండి అంటాడు. ఇదిగో ఇది ప్రసాదం తినమంటాడు. ఈ చక్క ఆనంద మకరందంగా ఈ మాటల్లో ఈ భాగవత పురాణాది ఇతిహాసాలన్నీ వింటూ చక్కగా ప్రసాదాన్ని ఆరగిస్తున్నారు. చుట్టూ దృశ్య ప్రపంచంలో కనిపించే దేవుడికి అనంత కోటి వందనాలు అనుకుంటున్నారు. తమను తాము మర్చిపోతున్నారు. అవును, ఎప్పుడప్పుడు చావాల్సిన వాళ్ళమే, అసలు చావడమే ఉంది, చావునెవరు తప్పించరు. కానీ ముందుకొచ్చిందో నువ్వు బాధపడుతున్నావు కాబట్టి అది ముందుకొచ్చింది అంతే కదా, దాని గురించి నువ్వు బాధపడకు. మనం రక్షించాలంటే దేవుడు ఒక్కడే రక్షిస్తాడు మన్ని అని పెడుతున్నాడు, తీసుకెళ్తున్నాడు, అక్కడ రగిలిస్తున్నాడు. ఇంకా వేరు దండం లేదు అనుకున్నా అనుకోపోయినా చావు చావే అని అన్న ఆలోచనలో ఉన్నారు దండన పొందాల్సినటువంటి వాడు. కానీ ఇచ్చేటువంటి వాడు ఎలా ఉన్నాడు, నువ్వు చస్తావని భయం లేదు, నువ్వు అది లేదు ఇది లేదని వెంటనే వాళ్ళందరికీ ముక్తిని ఇచ్చేస్తున్నాడు. వాళ్ళని పూర్తిగా ఎదురు అంటున్నాడు, విభరే రామరసం రసనే, విభరే రామరసం విభరే రామరసం రసనే, పిబరే రామరసం పిబరే రామరసం, జనన మరణ భయ శోక విదూర, 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 పూరిత జనన మరణ భయ శోక విదూర, జనన మరణ భయ శోక విదూర, సకల శాస్త్ర నిగమాగమకార, సకల శాస్త్ర నిగమాగమకార, సకల శాస్త్ర నిగమాగమకార, సకల శాస్త్ర విభరే రామ రసం రసనే, విభరే రామ రసం విభరే రామ రసం, దూరీకృత పాతక సంసారం, పాతక సంసారం దూరీ కృత పాతక సంసారం, పాతక సంసారం పూరిత నానా విధ ఫలవర్గం, పూరిత నానా విధ ఫలవర్గం, విభరే రామరసం రసనే, విభరే రామరసం విభరే రామరసం, శుద్ధ పరమహంస ఆశ్రమ గీత, శుద్ధ పరమహంస ఆశ్రమ గీత,
శుద్ధ పరమహంస ఆశ్రమ గీత పరమహంస సుఖ శౌన కౌశిక ముఖ పీత కౌశిక ముఖ పీత సుఖ శౌన కౌశిక ముఖ పీత రామరసం రసనీ పిబరే రామరసం పిబరే రామరసం పరమహంస వచనామృత సారౌ పరమహంస వచనామృత సారౌ పరమహంస వచనామృత సారౌ పరమహంస వచనామృత సారౌ బ్రహ్మానంద గుణాధిక సారౌ బ్రహ్మానంద గుణాధిక సారౌ పిబరే రామరసం రసనీ పిబరే రామరసం పిబరే రామరసం 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 పిబరే రామరసం పిబరే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ రే శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ
దగ్గరికి వెళ్ళటం మాత్రం తథ్యం.
పగలు ఎప్పుడున్నదో, రాత్రి వస్తుంది ఏంటి? నిన్నటి పగలు వెళ్ళింది, రాత్రి వచ్చింది, రాత్రి వెళ్ళింది, పగలు వచ్చింది, పగలు జరిగిపోయింది, రాత్రి వచ్చింది, రేపు రుద్ర ఈ రాత్రి వెళ్ళిపోతుంది, పగలు వస్తుంది. మన జీవితంలో ఎప్పుడో ఎన్నో జన్మల్లో పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఇప్పటికి పుట్టి ఉన్నాం. మహాత్ములు చెవులో ఇల్లు కట్టుకుంటుంది. సదాశివ బ్రహ్మేంద్రుల వారు పాడిన పాట పిబరీ రామరసం, ఏ రసమే నాలిక కలిగినందుకు, వాక్కు ఉన్నందుకు రసం అనేటువంటిది ఊరుతోంది లోపల నుంచి. పదార్థాలు తలుచుకుంటే, విషయాదులు తలుచుకుంటే దానికోసం కాదు బ్రతుకు. తాగు బాగా రామరసాన్ని తాగు, అటువంటి రామరసాన్ని బాగా తాగు, బాగా తాగు. అప్పుడు ఆపుకో, భూలు జావో. జితేంద్రుడయ్యాడు ఎవరు? వానరుడైనటువంటి మారుతి జితేంద్రుడయ్యాడు. ఎందుకని? రామనామకో పీతే పీతే అప్పుడు ఆపుకో భూలు గయా. తనువును తాను మర్చి తాను గుర్తుంచుకున్నాడు, తనువుని పోగొట్టు మర్చిపోయాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడే ఆపుకో. అలాగే మనం కూడా ఏదో ఒకనాడు పోవటం మాత్రం తథ్యం, కానీ ఉన్ననాడు మనం ఈనాడైనా ఇప్పుడైనా ఇప్పటి నుంచి అయినా మనం భగవన్ నామంలో తనని తాను తనువును మరిచి ఎవరైతే నిలబడగలుగుతారో ఆ కృష్ణ దాని కింద తప్పకుండా భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. ఎంతో మంది భక్తులను చూస్తున్నాం మనం, అల్ప మానవులు అనుకుంటున్నటువంటి మనం తమను తాము మరిచిపోయి రామునిలో, పరంధామునిలో, తాము ఆశించిన భగవంతునిలో తమ జీవిత పరమార్థాన్ని హాయిగా వారు తీర్చుకుంటున్నారు. అలాగే అందరూ వెళ్తున్నారు. ఇక్కడ అందరి తలలు తీసేస్తున్నాడు ఈయన. తీసేస్తుంటే వాళ్ళు రామ్ 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 అని కూడా వెళ్ళిపోతున్నారు, హాయిగా వెళ్ళిపోతున్నారు. రామనామాన్ని ధరిస్తే యమలోకం ఎక్కడిది? యమలోకం వస్తుందండి. యముడు కూడా దర్లట్టహై, ఎంకోభి దర్లట్టహై. చంద్రశేఖరం ఆశ్రయేమ కిం కరిష్యతి వయమహ. ఎవడేం చేయగలుగుతాడు చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించినటువంటి వాడికి? యమలోకానికి ఎవడు వెళ్తలే? కేసులన్నీ ఈ రాజ్యం నుంచి వెళ్లే కేసులు యమలోకానికి వెళ్తలే. బాగా ఉన్నాడు అందరూ స్వర్గలోకాలకు వెళ్తున్నారు. ఈ దోషంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన ఈయన చేతికొచ్చారు. ఈ మహాజ్ఞాని గారేమో రామనామంలో వాళ్ళు ఆడిస్తూ ఈయన ఒక్కదాన్ని జన్మ లేకుండా చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? అటు యమలోకానికి వెళ్తలేదు, స్వర్గలోకానికి వెళ్తలేదు, ఏ లోకానికి వెళ్తలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఉన్న సత్యమేదో సత్యమై కూర్చుంటున్నారు. ఇక్కడ యముడికి భయం వచ్చిందట. ఏమిటేది? ఇంతకు ముందు ఆ రాజ్యం నుంచి చాలా మంది వచ్చేవాళ్లే, ఇప్పుడు నా రాజ్యానికి రావటం లేదేంటి, నా లోకానికి రావటం లేదేంటి అని యముడు గారు భయం పట్టుకుందనుకోండి. భయం పట్టుకుందట, పట్టుకుని ఏం చేయడం తోచక చూచి చూచి ఆలోచించి చించి చించి చించడానికి, ఇది చించడానికి చింతించటానికి చిత్తానికి అందక యమమహారాజు గారికి, పాప నన్ను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు కదా వెళ్లి కనుక్కున్నామని బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి వాడు ఆయనకు అనుమానం వచ్చిందంట. ఇంకో యముడిని ఎవరిని సృష్టించలేదు కదా, ఎందుకంటే యుగయుగానికి మారుతూ ఉంటారు అసలే బ్రహ్మయుని దిక్పాలకులు వీళ్ళందరూ. ఒకవేళ ఇంకో యముడేమన్నా ఇంకో సృష్టించి ఇంకో యమలోకం ఎక్కడన్నా ఉన్నదా? ఇప్పుడు నా బిజినెస్ తగ్గిపోయినా ఏమిటి? ఇప్పుడు నా స్త్రీకి ఇప్పుడు ఏమైనా ఇక అంతిమ స్థానానికి వచ్చిందా? అంతే కదండి, ఓట్లేస్తే ఉంటే ఓట్లు లేకపోతే దిగిపోవడమే కదా. అందుకు నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏమిటి? మన పాలిట ఏములే మన పాలిట ఎమ్మెల్యేలే కదా. అయితే పాపం ఇక భయం వేస్తుంది. అందుకని వెంటనే ఎముడు గారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాట. ఆయన నాలుగు శిరస్సులు పెట్టి ఆలోచించాట. ఏమిటి, నేనెక్కడ ఎముని సృష్టించలేదే, ఇంకో యముడు ఎట్లా వస్తాడు? ఆయన ఒక్కడు కూడా యమలోకాన్ని వెళ్తలేదు ఈ రాజ్యం నుంచి, అంత పాపాలు చేయకుండా ఉన్నారా అని వెంటనే ఆయనకు అర్థం కాలేదట. ఒకవేళ ఎప్పుడైనా మహానారాయణానికి వెళితే నారాయణుడు శిక్షించచ్చేమో,
నారాయణ దగ్గరికి వెళ్ళాట. నారాయణ గారు ఆలోచించారట, నారాయణమూర్తి ఆలోచించి చించి చించి, ఏమిటి నేను ఎప్పుడు ఎక్కడా లేదే, ఇంతవరకు ఆ టాపిక్ ఎక్కడ రాలేదే, ఏమైందబ్బా అని వెంటనే ఇటొచ్చి, ఒకవేళ ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఈశ్వరుడు కూడా శివుడు ఈశ్వర స్వరూపాన్ని పొందినప్పుడు ఈశావాస్యం ఎదగం సర్వం కదా, ఒకవేళ ఈశ్వరుడు కూడా ఒకవేళ గబుక్కున, ఎందుకంటే లయానికి ఆయనే కారకుడు గనక ఏమో అనుకున్నా, శివుడి దగ్గరికి వచ్చాడట. వస్తే ఆయనకి అర్థం కాలేదు, వెంటనే అన్నాడు ఇదంతా ఎందుకు, భూలోకానికి వెళ్లి చూద్దాం ఏమవుతుందో అన్నట్టు. అని వాళ్ళు భూలోకానికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఏముంది, ఆనంద మకరందంలో అందరూ ఓలలాడిపోతున్నారు, అందరూ ఒక్కొక్కరు హాయిగా తమను తాము మర్చిపోతున్నారు. ఆ రాజ్య ఈ రాజుగారు శాసించి దోష భూయిష్ఠుడైనటువంటి వాడిని పంపించడం తెలుస్తోంది, కాని ఆ గడపలాంటి ఉతలకు వచ్చిన తర్వాత మొదలవుతోంది వాడి రాత మారడం. వాడి రాతలన్నీ మారిపోయి అహర్నిశలు హాయిగా భగవన్ నామంలో ఓళ్ళాడిపోతున్నారు అందరూ. ఓళ్ళాడిపోయి ఏం చేస్తున్నారు, ఈ తనువును మర్చిపోయి ఉన్నప్పుడు ఆయన కాస్త హాయిగా నామం చేయించి వాడు నేను కాదు నేను కాదు అనేటువంటి హాయిగా అందులో తనలో తాను వెళ్ళిపోయిన తర్వాత తీసేస్తాడు. ఉంటే ఎంత పోతే ఎంత, నిద్రపోయేటప్పుడు ఏం జరిగితే మాత్రం ఎవరు తెలుస్తుంది. మనకు ఆపరేషన్ చేసేటప్పుడు చేయట్లే డాక్టర్ గారు మనకు తెలిసేస్తున్నారా, మనకు అసలు తెలిస్తే వాళ్ళు ఆపరేషన్ చేయగలరండి. ఏమండి మళ్ళీ తెలిసి ఉండగా ఆపరేషన్ చేయాలంటే అటువంటి మహాత్ములకే చెల్లు. గురుదేవులకి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ లో చికిత్స చేయాల్సి వచ్చింది, అంతా పచ్చడే పచ్చడి అయిపోయి చేయించాల్సి వస్తే డాక్టర్లు అన్నట్ట మత్తిచ్చి కొవ్వూరులోనే, ఇంకో వాళ్ళ నాన్నగారి వాళ్ళ నాన్నగారి ద్వారానే జరిగింది. మన డాక్టర్ గారు మామగారి దగ్గర ఆయన అన్నారట, గురుదేవులు మీరు చికిత్స చేస్తున్నారు దీనికి ఆపరేషన్ చేస్తున్నారా, ఏ మత్తు ఇవ్వకండి, నాకు మర్తులు ఇవ్వద్దు, మీరు చేయగలిగితే మర్తు ఇవ్వకుండా చేయండి అన్నట్టు. చెయ్యి అట్లా అయితే చేయించుకున్నట్టు వారు మహాత్ములకే చెల్లు, మహాత్ములకే చెల్లు. దేహదృష్టి లేదు అనేటువంటి దాన్ని వారు ఇలా ఈ విధంగా మనకి నేర్పిస్తున్నారు. దాన్ని మనం కూడా అలా వచ్చినటువంటి దేవతలందరూ చూసి ఆహాహా అని వారు ఉన్నటువంటి స్థితి లోకాలు మర్చిపోయి వారు కూడా ఆనందంలో వాళ్ళాడిపోతూ ఉండిపోయారు. ఏంటో ఈ పెద్దలంతా దిగి వచ్చారని మహారాజు గారు వచ్చారట, దేశమంతా వచ్చిందట. ఎక్కడుండదండి ఈ భగవన్నామంలో ఓలలాడాలంటే దేశ ప్రాంతాలకు ఏమైనా భేదం ఉంటుందా? అటువంటి దివ్యమైనటువంటి ఒక మహా ఓషన్ ఇది, మహాసముద్రం. ఏమిటది భక్తి సామ్రాజ్యం అనేటువంటి, అది ఎవరికి వాళ్ళకి స్వతంత్రత, భక్తి స్వతంత్రమైనటువంటిది. అటువంటి విషయాన్ని గుర్తింపజేయడం కోసం మహాత్ములు మనకి ఇటువంటి అవకాశాలు ఇచ్చారు. ఇస్తే మనం దీనిని మర్చిపోతున్నాం, కాని దాన్ని పెంచుకుంటున్నాము, ఆ దానివల్ల భయం ఏర్పడుతోంది, ఆ భయం కర్మకు తీసుకెళ్తోంది, కర్మ మళ్ళా పునర్జన్మం తీసుకొస్తోంది. ఇంతే, పుట్టడం పెరగడం తాగడం తినడం చావడం అయిపోతుంది. అందుకని అందుకోసం కాదు మనమంతా కూడా ధీరులము వీరులము ఆధ్యాత్మిక వీరులము అనేటువంటి దాన్ని మహాత్ములు మనకి గుర్తింపజేసి మనకి అటువంటి దివ్యమైనటువంటి సంస్కారాన్ని మనకి ప్రసాదిస్తున్నారు కాబట్టి దానిని గుర్తించి మన జీవితాన్ని పునీతం చేసుకుని అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని మనకి గురుదేవులు ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను బ్రహ్మానంద సామ్రాజ్యాన్ని ప్రసాదించి సర్వదా జగన్నాథుడు రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓం. మీరందరూ క్షమించాలి.